బాలాయ నీలవ పుషే నవకింకిణీక జలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణ భూషితాయ నందాత్మజాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. నారాయణం నమస్కృత్యా నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాప్తః తతో జయముదీరయేత్. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం శుకతాతం తపోనిధిం. పరమ పవిత్రమైన ఈ జ్ఞానవేదికపై శృంగేరి పీఠాధిపతులైనటువంటి మహనీయుల యొక్క పార్శ్వతలంలో, గీతాచార్యుల యొక్క పార్శ్వతలంలో విజ్ఞాన సాగర కుంభ సంభవులైనటువంటి ప్రేక్షకుల యొక్క, మాతృమూర్తుల యొక్క సన్నిధానంలో శ్రీమాన్ శ్రీ హరిప్రసాదరావు గారు ఆయన యొక్క హృదయాన్ని నాకు అందించడం జరిగింది. ఈ సభలన్నీ ఆయన నిర్వహించటం కేవలం ధర్మోద్ధరణ కోసం, సమాజం యొక్క స్థితికి మూలమైనటువంటిది ధర్మం. అందుకే వేదవ్యాస మహర్షే చెప్పినటువంటి ఈ భారతం ఉన్నదే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణులు నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనుచు. అంటే మిగిలిన పద్యం మనం తర్వాత చెప్పుకోవచ్చు, కానీ ముందు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని ధర్మతత్వాన్ని తెలుసుకోవలను అన్నటువంటి వారంతా ఐదవ వేదం అన్నందుకు నాలుగు వేదములలో ఉన్నటువంటి ధర్మసారమంతా కూడా ఇందులో నిండి నిమిడీకృతమయ్యేటట్లుగా వ్యాస మహర్షి అందులో పిండారు. దాన్ని ధర్మసారమంతా కూడా పిండారు ఆయన. ఇది ధర్మం సమాజము యొక్క స్థితికి మూలభూతం. సక్రమమైనటువంటి మర్యాదాత్మకమైనటువంటి సమాజం సక్రమంగా నడవటానికి హేతుభూతమైనటువంటిది మాత్రం ధర్మం ఒక్కటే. అయితే ఈ ధర్మాన్ని గూర్చి వాల్మీకి మహర్షి అన్నాడు, ధర్మో రక్షతి రక్షితహంగా. ధర్మాన్ని మనందరమే కనుక రక్షించినట్లయితే ఆ ధర్మం మనందరినీ కూడా రక్షించుతుంది. ధర్మాన్ని మనం అవజ్ఞ చేసినట్లయితే ధర్మం కూడా మనను రక్షించటానికి సాధ్యమైనటువంటిది కాదు. కనుక ఈ ధర్మం అనేటటువంటిది ఉన్నదే, ఇది లౌకిక ధర్మమని అలౌకిక ధర్మమని రెండు విధాలైనటువంటి ధర్మములు చెప్పబడ్డాయి. లౌకిక ధర్మం అంటే ఇహలోకంలో మనం ప్రవర్తించేటటువంటి పద్ధతికి సంబంధించినటువంటిది లౌకిక ధర్మం. అలౌకిక ధర్మం అని అంటే తప్పనిసరిగా ఈ మానవ జన్మ జంతూనాం నరజన్మ దుర్లభం. ఆదిశంకరుల వారు ఆయన నాడి మాట ఏమని, జంతూనాం నరజన్మ దుర్లభం, మిగిలినటువంటి ఏ ప్రాణి కూడా మోక్షం కోసం ప్రయత్నం చెయ్యటం అనేది దానికి సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కానీ మానవుడున్నాడే, మానవత్వం నుంచి దేవత్వానికి ఎదిగి ఆ శాశ్వతమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందటానికి ప్రయత్నం చేసేటటువంటి వాడు గనుక. కానీ ఈనాడు గనక చూసినట్లయితే మానవ ప్రవృత్తి దైవత్వానికి బదులు ఇటు జంతు ప్రవృత్తికి దిగిపోతూ ఉన్నదా అనేటటువంటి స్థితితో ఎక్కడ చూసినప్పటికీ మానవ జీవితం వ్యగ్రమై నిలకడ లేనటువంటిదై ధర్మానికి తావు లేకుండా. కానీ వేదవ్యాస మహర్షి భారతంలో అడుగడుగున ధర్మాలను గురించి గుదిగుచ్చుకుంటా వచ్చాడు. అందులో ఒక లౌకిక ధర్మాన్ని గురించి ఆయన చెప్పినటువంటి ఒక చిన్న కథ చెప్పి వెళదాం మనం. ఒక వేశ్య ఉండేది. ఆ వేశ్య ఊళ్ళో వాళ్ళంతా కూడా నిరాకరించినటువంటి కారణం చేత ఊరు బయట ఉన్నటువంటి చిన్న చిట్టడవిలో ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకొని అక్కడ నివసిస్తూ ఉన్నది. నివసిస్తూ ఉంటే అక్కడికి కూడా రావటం మొదలుపెట్టారు మనుష్యులు. ఆ ఎదురుగా ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ మహర్షి ఈమె ఇక్కడికి రావటం, ఎంతోమంది పురుషులు వచ్చి వెళ్ళటం ఆయన గమనించాడు. గమనించి ఈమె దగ్గర ఒక పురుషుడు వచ్చి వెళ్ళిపోయినప్పుడల్లా ఒక రాయి తీసి అక్కడ వేయటం ప్రారంభం చేశాడు. ఇట్లా ఆ రాళ్ళ కొట్టి ఇంత పెరిగింది. ఒకనాడు ఆమెను పిలిచాడు. వచ్చింది అక్కడికి. ఏమ్మా ఇదేమిటి? అయ్యా రాళ్ల గుట్ట కాదు, ఇది నీ పాపాల పుట్ట. ఇంతమంది పురుషులు నీ శరీరాన్ని కామ కార్యం కోసం వినియోగించుకున్నారు, ఏ రాత రాసిపోతావో అని అంటే ఆమె వెళ్ళిపోయి అఖండమైనటువంటి పశ్చాత్తాపాన్ని చెంది ఆ పశ్చాత్తాపంతో శరీరాన్ని విడిచి నేరుగా స్వర్గలోకానికి వెళ్ళింది ఆమె. ఈ మహర్షి మరణించి నేరుగా పాపలోకానికి వెళ్ళాడు. ఏమయ్యా, నేను సద్బ్రాహ్మణుణ్ణి, తపస్విని, నన్ను మరి నరకలోకానికి తీసుకొచ్చినటువంటి కారణం ఏమిటి, ఎందుకు తీసుకొచ్చారు అంటే, అయ్యా నీ తపస్సు ఎక్కడ? పరధర్మో భయావహ అని శ్రీకృష్ణ స్వామి భగవద్గీతలో మాటి మాటికి ఘోషిస్తూ ఉన్నాడు. ఆయన నీ ధర్మం అది పెద్దగా ఉపయోగించేది కాకపోయినప్పటికీ స్వధర్మమే మేలు, ఎప్పుడూ కూడా పరధర్మాన్ని గురించి ఆలోచించకు. నువ్వేం చేశావు, నీ తపస్సును వదిలిపెట్టావు, నీ యొక్క నిరంతరం చేయవలసినటువంటి వ్రతాదులన్నింటినీ కూడా విడిచిపెట్టావు. అన్నీ వదిలిపెట్టి ఆమె దగ్గరకు ఎవడొచ్చునా, ఎప్పుడు ఒక రాయేద్దామని ఎదురు చూశావు. అంటే ఆమె చేసినటువంటి పాపాన్ని నువ్వు ఏమీ చేయకుండానే సగం భాగాన్ని పొందినటువంటి వాడవయ్యావు. ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క ధర్మంలో నీవెప్పుడూ కూడా పాలు పంచుకోకూడదు. అదే రామకృష్ణ పరమహంస ఒక మాట అన్నాడు, మా తల్లి కూడా నా యొక్క అశౌచాన్ని గుడ్డతోనో లేకపోతే కాగితంతోనో తీసి శుభ్రం చేసింది తప్ప నన్ను నిరంతరం నిందించేటటువంటి వాళ్ళు వాళ్ళ నోటితోనే శుభ్రం చేస్తూ ఉన్నారు అన్నాడు రామకృష్ణ పరమహంస. కనుక ఎప్పుడూ కూడా క్రీస్తు మహాశయుడు ఒక మాట అన్నాడు, వెన్ యు ఆర్ పాయింటింగ్ ఎట్ వన్ పర్సన్ 3 fingers ఆర్ పాయింటింగ్ యూ, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ ఇట్. నువ్వు ఒకళ్ళని వేలెత్తి చూపించేటప్పుడు 3 వేళ్ళు నీ వైపునే చూపిస్తూ ఉన్నాయి, మరి నీ పరిస్థితి ఏమిటో నువ్వు చెప్పు. ఎప్పుడూ కూడా ఇతరులను గురించి నిందించడం, ఇతరులను గురించి విమర్శించడం, ఇతరుల యొక్క కార్యములలో తప్పు పట్టడానికి ప్రయత్నించడం, దానివల్ల వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలంలో నీవు ఖచ్చితంగా భాగం పంచుకోవలసిందే. ఆమె చేసే, అతను కానీ ఆమె కానీ చేసేటటువంటి కార్యములలో తత్ఫలం ఆమెకే చెందుతుంది తప్ప నీకే సంబంధం లేదు. కానీ నీవు దాన్ని గనక నిరంతరం భావించినట్లయితే ఆ ఫలాన్ని పంచుకోక తప్పదు. ఇది భారతంలో ఇటువంటి ధర్మములను ఎక్కడికెక్కడ మానవ జాతి ఏ విధంగా ప్రవర్తించాలో గుదిగుచ్చిపోశాడు వ్యాస మహర్షి. వాటినే కవిత్రయం వారు కూడా అందుకొని ఎన్ని విధాలైనటువంటివి అని అంటే, మన భారతీయ తత్వం అంతా కూడా శిష్యోపాధ్యాయుతో జరిగింది, గురువు శిష్యుడు. ఇప్పుడు మనం వారిని చూస్తూ ఉన్నాం, ముందు గురువు గారిని అర్చించిన తర్వాత మనం రంగ, ఎందుకనంటే గురువే దైవాన్ని చూపించినటువంటి వ్యక్తి, గురు మార్గంలో వెళ్ళినటువంటి వాడు మాత్రమే ఉత్తమమైనటువంటి స్థితిని పొందగలడు. మన భారతం మొదలైంది ఎక్కడ మొదలైంది అనంటే గురు శిష్య సంప్రదాయంతోనే మొదలైంది. ఆ గురు శిష్య సంప్రదాయంతోనే ఎంత దూరం లాక్కొచ్చాడు అనంటే మొత్తం భారతం అంతా కూడా గురు శిష్య సంప్రదాయంతో జరిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఇతిహాసం. కనుక ఇందులో అనేకములైనటువంటి ధర్మములు, ఇవి ఇహలోకానికి సంబంధించిన ధర్మములు, కొన్నైతే సాక్షాత్తుగా పరలోకానికి సంబంధించినటువంటి ప్రయత్నములు కొన్ని. అయితే నిన్న ఆ అర్జునుడు తను ఏ విధంగా అయితే ఆ విరాట నగరంలో ఉండటానికి నిర్ణయించుకున్నాడు, ఆ నిర్ణయాన్ని స్పష్టం చేశాడు. అన్నా, నాకు ఊర్వశి ఇచ్చినటువంటి శాపం కేవలం ఈ 1 సంవత్సరం మాత్రమే నన్ను బాధించును, అయిపోయిన తరువాత ఒప్పెడుమేను పెంపుగలవుల్లము నాగరకం పుచ్చందమున్ చెప్పక చూపకీతని విశేషము తెల్పెడు కొల్చుటెంతయున్ తెప్పరమేమిసేయుదు గడ్కడిల్ది విచారము ఉట్టే ఎట్లు ఇతండప్పుని సంచరించునుకో అన్యులెరుంగక ఉండునట్లుగన్. పాండవులందరిలో నకులుడు మహాసౌందర్యవంతుడు, అశ్విని దేవతల యొక్క అనుగ్రహం చేత జన్మించినటువంటి వారు కవలు, నకుల సహదేవులు. అందులో నకులుడు మహాసౌందర్యవంతుడు. ఆయన్ను చూచి ధర్మరాజు బాధపడుతూ ఉన్నాడు, మెత్తని మేను అంటే సుకుమారుడు. సుకుమారుడు అనంటే మేమంతా ఎంతో ముద్దు చేసిన కారణం చేత ఎటువంటి కష్టానికి కూడా లోను కాకుండా జీవితమంతా హాయిగా గడుపుతూ శరీరమంతా మృదువుగా ఉండేటట్లుగా పెరిగినటువంటి వాడు, ఎండకన్నెరుగినటువంటి వాడు, పెంపుగల ఉల్లము. అయితే ఆ విధంగా పెరిగినప్పటికీ విశాల హృదయుడు, ఎంతసేపు నేను అనేది కాకుండా అందరికీ సహాయం చెయ్యాలి, ఇది మానవ ధర్మం. చిన్నినా బొజ్జగు శ్రీరామరక్ష అని కాదు, నాతో పాటు ప్రతి వ్యక్తి కూడా ఉన్నతమైనటువంటి స్థితిని పొందవలే, ఇది ఉన్నతమైనటువంటి ఆలోచనకు మూల కారణం. అటువంటి ఉల్లము కలిగినటువంటి వాడు నాగరకంపు చందముల్ క్లెస్తగచూపకీతని విశేషము దిల్పెడు. ఇవి అతని రూపాన్ని చూచినంత మాత్రం చేతని ఎవ్వరికైనప్పటికీ తేట తెల్లమవుతూ ఉన్నటువంటి విశేషములు. డెప్పరమేమి చేయుదు, ఆ విధి ఉన్నది. భగవంతుడు ఎప్పుడు ఏ జీవికి ఎక్కడా ఏ విధమైనటువంటి కష్టాన్ని పెడతాడో ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియదు. అరే కొంతమంది అనుకుంటారు, నేనెక్కడా అధర్మం చేయలేదు, ధర్మాన్ని తప్పలేదు, నాకెందుకు వచ్చింది ఈ బాధ. అయితే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. మనం పైకి కొన్ని ధర్మములుగా కనిపిస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఆలోచిస్తే అందులో అనేక అధర్మములు ఉంటాయి. పైకి కొన్ని అధర్మములుగా కనిపిస్తూ ఉంటాయి, చూస్తే లోపల ధర్మములు ఉంటాయి. కనుక ధర్మాన్ని ఇది అని అందుకే చిన్నయేశ్వర నాడు ధర్మంబు పంకంబునం పాతబడిన కంబంబు అన్నాడు ఆయన. వృధలో మనం ఎత్తుకొని వెళ్ళి ఒక కొయ్య ఇట్లా ఇసిరేస్తే ఏ పక్కబడుద్దో తెలియదు. ధర్మం కూడా అంతే, చాలా సున్నితమైనటువంటిది ధర్మం. అంటే మరి నువ్వు నేనే పాపం చెయ్యలేదు అని అంటే తెలిసి చేసినా తెలియక చేసినప్పటికీ ఆ ధర్మం అనేది అధర్మమే. కనుక ఎప్పుడు చేసినటువంటిదో భగవంతుడు మాకు ఇటువంటి కఠినమైనటువంటి ఈ స్థితిని ఈనాటికి మాకు తీసుకొని వచ్చాడు. ఎట్లి తండపురి సంచరించునకో, ఇంత అందమైనటువంటి శరీరంతో ఈ సుకుమారుడైనటువంటి ఈ నకులుడు నాడే ఏ విధంగా సంచరిస్తాడో గదా అక్కడ. అన్యులరుంగకయుండునట్లుగన్, ఇతరులకు ఎవ్వరికీ తెలియకుండా ఏ విధంగా ఉండగలడితడు. మూలంలో ఈ ఆత్మీయత అనేది కనిపించదు. తిక్కన అనురాగం, అనుబంధం, మానవత దృక్పథం, ధర్మం అన్నిటినీ కూడా ఈ పద్యంలో గుదిగుచ్చి వ్యాసుడు ఋషి అయినటువంటి కారణం చేత ఆయనకి అఖండమైన ధర్మం తప్ప మిగిలినటువంటి బంధములతో ఆయనకి సంబంధం లేదు. ధర్మ ఏవ జయతే, ధర్మం ఒక్కటే జయించేది. వ్యాసుని యొక్క దృక్పథం భారతం రాయటంలో కేవలం ధర్మం, కాలం పరబ్రహ్మ స్వరూపం, ఈ కాలంలో జరిగేటటువంటివన్నీ కూడా ధర్మానికి అనుగుణంగా సాగుతూ ఉన్నాయి తప్ప ధర్మేతరములైనటువంటివి కాలంలో ఎప్పుడూ సాగవు. సాక్షాత్ పరమాత్మ కాలస్వరూపుడు, ఆ విషయాన్ని తెలియచేస్తూ రాసిందే భారతం. అయితే తిక్కన కవి గనుక మానవత్వం, అనురాగం, మమకారం, బంధం వీటినన్నిటిని చొప్పించి బాధపడ్డాడు ధర్మరాజు. బాధపడితే ఆ నకులుడు అన్నాడు, గ్రంథికో నామ నామ్నాహం కర్మైతత్ సుప్రియం మమ కుశలోస్మి అశ్వశిక్షాయాం తథైవాస్య చికిత్సనే ప్రియాశ్చ సంతతం ఏశ్వాహ కురు రాజ యథా తథా. అన్నా, నేను గ్రంథికుడు అనేటటువంటి పేరుతో విరాట నగరంలో సంచరిస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టమైనటువంటి పని, నీవు నాకు ఇక్కడ ఉండగా ఇచ్చినటువంటి పని, మన అశ్వములన్నింటినీ కూడా పాలించవలసింది అని నీవు నాకు అప్పచెప్పావు. ఆ కారణం చేత అశ్వశాస్త్రమంతా చదివాను నేను. ఆ కారణం చేత గుర్రాలను తీర్చిదిద్దటంలో వాని చికిత్సల విషయంలో పరిపూర్ణమైనటువంటి నైపుణ్యాన్ని సాధించాను. అన్నా, నీకు మాదిరిగా నాకు కూడా గుర్రాలంటే చాలా ఇష్టమైనటువంటివి. అయితే మూలంలో ఇంతవరకు మాత్రమే చెప్పుకున్నాడు. కానీ తిక్కన పరిపాలించినటువంటి కాలంలో రాజులు పరస్పరం యుద్ధాలతో జీవించినటువంటి కాలం అది. ఆ యుద్ధాలకు పరిపూర్ణమైనటువంటి సహాయం గుర్రాలు ఏనుగులే. అందుకే మనకు పార్సీ దేశం నుంచి కృష్ణదేవరాయలు 1600 గుర్రాలను తెప్పించినట్లుగా సముద్ర ద్వారా తెప్పించినట్లుగా మనకు చారిత్రకులు తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఆ గుర్రముల యొక్క చరిత్రంతా, వాటి చికిత్సల విధానం కూడా తిక్కన శోభయాజికి బాగా తెలిసినటువంటి కారణం చేత ఆయన ఆ గుర్రాలను గురించి గోడిగ జాతిలో కొదమ పెంటుల చేర్చి మావుల హత్తించు మార్దవం బూ. అయ్యా, మీరు నిజమనుకోండి, అర్థం అనుకో, అబద్ధం అనుకో అండి, మీ ఇష్టం. ఈ పద్యార్థం తెలుసుకోవటానికి నేను ఎంతమందిని ఆశ్రయించానో ఇదివరకు. గుర్రాల్లోనట, ఏమిటిది గోడిగ జాతిలో కొదమ పెంటుల నేర్చి మావుల హత్తించు మార్దవంబు. ఉత్తమ జాతి గుర్రాన్ని సృష్టించాలి. అయితే ఉత్తమ జాతి గుర్రాన్ని గనక కలిపినట్లయితే ఆడు గుర్రానికి ఈ ఉత్తమ జాతి గుర్రము యొక్క శక్తి నశించుతుందట, అది నశించకూడదు. మరి ఎలా చేయాలి అనంటే, ఆడు గుర్రానికి కళ్ళ గంతలు కడతారంటండి. ఏమి కనపడకుండా కళ్ళ గంతలు కట్టేస్తారు. కట్టేసి తీసుకొని వచ్చి ఒక సామాన్యమైనటువంటి మగ గుర్రంతో దాన్ని కలుపుతారు. ఆ కార్యం అయిపోయిన తరువాత ఉత్తమ జాతికి చెందినటువంటి ఆజానేయం ఉన్నదే దాన్ని తీసుకొని వచ్చి దాని కళ్ళ ముందు నిలబెడతారు. నిలబెట్టి దాని యొక్క కళ్ళ గట్టినటువంటి గంతలు ఊడదీస్తారు. అది చూడగానే ఈ గుర్రంతోనే కదా నేను ఇంతసేపు విహరించింది అనే భావం కలుగుతుందట. దాని గర్భంలో పడేటటువంటి పిండం యథాతథంగా తాను చూచినటువంటి ఆ గుర్రం ఉన్నదే, దాని పిండం యథాతథంగా పడుతుంది. ఇది నేను చాలా ఈ అశ్వశాస్త్రం తెలుసుకున్నటువంటి ఒక పెద్ద వ్యక్తి ద్వారా నేను ఇదేనండి దీంట్లో ఉన్నటువంటి అర్థం. కనుక ఆనాటికి తిక్కన సోమయాజి తనకు తెలిసిన త్రాళ్ల బట్టింపంగ తరి అయిన కొదమల సంచంబులెరిగి రచ్చుకొనుచూ. కొన్ని గుర్రములుంటాయి మంచి యవనంలోకి వస్తాయి, కానీ కట్టి వేస్తే కట్టులుంచవు, సరిగ్గా అధిరోహించడానికి సాధ్యం కాదు. అటువంటి వాటిని సరిగ్గా శిక్షించి గుర్రాన్ని మొదట్లో, ఇది వారే చెప్పారండి, ఎక్కబోయేటప్పుడు ఆ గుర్రము నీడ తాను కనపడేటట్లుగా ఎటువంటి స్థితిలో నిలబెట్టకూడదు. ఎలా నిలబెట్టాలి? ఆ గుర్రము యొక్క నీడ దానికి కనపడకూడదు, ఎక్కేటటువంటి వ్యక్తి యొక్క నీడ కూడా దానికి కనపడకూడదు. అలా నిలబెట్టినట్లయితే ఎటువంటి గుర్రం మీదైనా స్వారీ చేయొచ్చు అంటండి. అంటే తూర్పు దిక్కుగా ఉదయకాలం ఉన్న నీడలు ఎటు పడుతున్నాయి, వెనకబడుతూ ఉన్నాయి, అటువంటి సమయంలో గుర్రాన్ని మరీ మాట విననటువంటి గుర్రాన్ని ఏం చేయాలట, దాన్ని తూర్పు దిక్కుగా నిలబెట్టాలి. దాన్ని ఎక్కేవాడిని నీడ కూడా దానికి అప్పుడు దాని మీదకి ఎక్కినప్పటికీ ఆ తర్వాత దాన్ని వశం చేసుకోవడం చాలా తేలికండి. కనుక ఈ విధంగా మన శిక్షల్లోకి రాకుండా విచ్చలవిడిగా సంచరించేటటువంటి గుర్రాల్ని ఈ విధంగా వశం చేసుకోవటానికి కళ్యాల పదిలంబుగాని గుర్రంబుల కొత్త ముట్టున ఈయ కొలవు నెరుపు. కళ్యములతో బిగిస్తారు గుర్రాన్ని. ఒక్కొక్కటి ఆ కళ్యాలను కూడా లెక్క చెయ్యవు. ఆ చెయ్యినటువంటి గుర్రాల్ని ఏ విధంగా తమ అదుపులో అట్టి పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఆ అశ్వశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్పి, అన్నా ఈ అశ్వ సంబంధమైనటువంటి చికిత్సలన్నీ కూడా తెలిసినటువంటి వాణ్ణి గనుక దామ గ్రంథి అనగా ఒక నామము పెట్టుకొనువాడా నా తుంటి విధంబు ఏను చే మనుజేశ్వరుడడిగిన నేమీకడ వాడనదు ఇది తెరగధిపా. అన్నా, నేను దామగ్రంథి, మూలంలో కేవలం గ్రంథిక అని ఉన్నటువంటిదే, ఇందులో మాత్రం తెలుగులో దామగ్రంథి. ఏమిటి దామగ్రంథి అనంటే గ్రంథికహ, అంటే గ్రంథులు కలిగినటువంటివి. గ్రంథి అంటే ఏమిటండి? ముడి అని అర్థం. పూర్వం ఈ పుస్తకాలకన్నిటికీ కూడా తాటి ఆకులతో చేసి వెనక ప్రక్క నుంచి ముళ్ళు వేసేవాళ్ళు. అందువల్ల దానికి ఏమని పేరు వచ్చింది? గ్రంథము అనేటటువంటి పేరు వచ్చింది. ఆ కారణం చేత గ్రంథిక, గ్రంథికుడు అంటే ఆ గ్రంథములు గ్రంథులు కలిగిన వాడు అంటే గ్రంథం. పూర్వం గ్రంథం అంటే ఆయుర్వేదమని, వేదంలో అధ్వర్యు ఆధ్వర్యవ, వేదంలో అధ్వర్యుడు హోతలు, వాళ్ళు కేవలం లేచేటటువంటి వారు, రుక్కులు చదివేటటువంటి వారు కొంతమంది, యజువులు చదివేటటువంటి వాళ్ళు కొంతమంది, అలా కాకుండా ఉద్గాతలు కొంతమంది, అధర్యులు కొంతమంది అనేటటువంటి వారు ఉన్నారు. ఇందులో ఆధ్వర్యవు అనేది గ్రంథిహి అనే శబ్దానికి ఉన్నటువంటి అర్థం. అంటే యజ్ఞంలో ఆధ్వర్యు కర్మను సక్రమంగా నిర్వర్తించేటటువంటి వాడు అని అర్థం. ఇప్పుడు మనకు గ్రంథిక శబ్దానికి మూడు అర్థాలు మన ముందు ఉన్నాయి. ఒకటి గ్రంథం, రెండు ఆయుర్వేదం, మూడు యజ్ఞంలో అధ్వర్యు భాగాన్ని నిర్వహించేటటువంటి వ్యక్తి. ఈయన పుట్టింది ఎవరికి? అశ్విని దేవతల యొక్క వరప్రభావం చేత పుట్టినటువంటి వాడు. ఆయుర్వేదానికి మూల పురుషులు ఎవరు? అశ్విని దేవతలు. ఆ కారణం చేత ఆత్మావై పుత్ర నామాసి, వారి యొక్క ప్రతిరూపమైన కారణం చేత నేను అశ్విని దేవతల యొక్క ప్రతిరూపం అనేటటువంటి విషయం అబద్ధం మాత్రం ఆడలేదు. పైకి పెట్టుకున్నటువంటి పేరు మాత్రం గ్రంథికుడే తప్ప ఆయన దగ్గర చెప్పేటప్పుడు ఈయన తాను అశ్విని దేవతల యొక్క స్వరూపంగా చెప్పుకుంటాను అని సత్యమే చెప్పాడట. పైగా అశ్వేషు అధిక కృత, ఎంత సంస్కృతానికి ఎందుకనంటే మీకు నేను వేరుగా చెప్పటం కాదు, మన దీనికి 12 భాషలను ఫిట్ చేశారంటండి కంప్యూటర్స్కి. ఫస్ట్ ఇట్ టేక్స్ సాంస్క్రిట్, నెక్స్ట్ ఇంగ్లీష్. కానీ సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు? సంస్కృతం తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఆ కారణం చేత ఇప్పుడు సంస్కృతంలో ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంటుంది. దాని ఉత్పత్తి తెలిసి ఉన్నట్లయితే అశ్వము అంటే మనకు గుర్రము అని అర్థమే తెలుసు. శ్వ అంటే రేపు అని అర్థం. అది మామూలుగా సంస్కృతం చదువుకున్న ఎవరికి శ్వ అంటే రేపు, నా శ్వ రేపు లేనివాడు అంటే రేపు బ్రతుకుతాడో లేదో నమ్మకం లేనటువంటి వాడు, ఆశ లేనటువంటి వాడు. ఎవడు వాడు? వీరుడు. వీరుడైనటువంటి వాడు రేపు బ్రతుకుతాడో చచ్చిపోతాడో ఎవరికీ తెలియదు. అందువల్ల ఈయన ఇక్కడ ఏమన్నాడు? నేను అశ్వేష్వధిక కృత, వీరులలో నేను శ్రేష్టమైనటువంటి వాడను అనేటటువంటి భావాన్ని కూడా ఇక్కడ వ్యక్తం చేశాడు అని వ్యాఖ్యాతలు. నకులుణ్ణి గూర్చి మహావీరుడైనటువంటి కారణం చేత అటేమో నేను అశ్వినీ దేవతల యొక్క వరం చేత పుట్టినటువంటి వాణ్ణి అని, ఇటేమో వీరుల్లో శ్రేష్ఠుణ్ణి అని రెండు విధాలుగా. అశ్వినౌ వై దేవానాం భిషజౌ అశ్వినౌ అధ్వర్యు, ఇది వేదం చెబుతూ ఉన్నటువంటి మాట. కనుక అధ్వర్యు శబ్దానికి అటు ఆయుర్వేద శబ్దానికి కూడా సంబంధించి ఈయన సత్యమునే చెప్పాడు. ఇక మిగిలినటువంటి సహదేవుణ్ణి చూచి కొందల పడ్డాడట. అంటే అఖండమైన వేదన అనుభవించాడు ధర్మరాజు. సహదేవ కథం తస్యా సమీపే విహరిషసి కిం వా త్వం కర్మ కుర్వానః ప్రచ్ఛన్న విహరిషసి. సహదేవా, నాయన, సహదేవుని అంటే కుంతీదేవికి అత్యధికమైనటువంటి ప్రేమ. ఏమండి, సహదేవుడు కూడా ద్రౌపదికి భర్త కదా. వెళ్ళేటప్పుడు, అరణ్యాలకు వెళ్ళేటప్పుడు కుంతి ప్రత్యేకంగా ద్రౌపదిని పిలిచి, అమ్మా వీడు పసిబిడ్డ, ఏమీ తెలియదు, వేళకు అన్నం కూడా అడగలేడు, ఆకలిని చూచి మనమే అన్నం పెట్టవలసి ఉంటుంది గనుక నా కుమారుగా నీవు ఎలా చూసుకుంటావో జాగ్రత్త తల్లి అని ద్రౌపదికి అప్పగించింది. చేతిలో వాడు పర్త కదా ఆయనకి, అంటే కుంతికి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. అందువల్ల అన్నగారికి కూడా అధికమైనటువంటి గారాభం. అందుకని చూచి సహదేవా కథం తస్య సమీపే విహరిషసి, తస్య ఆ విరాటుని యొక్క సమీపంలో కథం ఏ విధంగా విహరిషసి, నువ్వు ఎలా సంచరిస్తావు. కిం వా త్వం కర్మ కుర్వాణః, నీవు ఏ కార్యములు చేస్తావో చెప్పవయ్యా. ప్రచ్ఛన్నో విహరిషసి, ఎవరికి తెలియకుండా ప్రచ్ఛన్నుడవై సంచరించవలె గనుక ఏ విధంగా విహరిస్తావో చెప్పవలసింది అని అడిగితే అడుగుతూ అనుకున్నాడట. అకుటిలుడు ఆర్యవర్తనుడు అహంకృతి దూరుడు నీతి నిర్మలాత్మకుడు అనవజ్జశీలుడు సధర్ముడు దాంతుడు గొంతిముదుసేయు కొడుకు మేను లేత తనయుల్లము మెత్తన ఇట్టి ఈతడు ఎట్టులో వరుణాశ్రయించి విధియోపదయవ్వరి ఎట్లు చేయగల. ఆ దుష్టవిధి ఉన్నాడు, ఎంతటి వాడికైనప్పటికీ సాక్షాత్తుగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి రామచంద్రస్వామి అరణ్యవాసం ఎంతకాలం చేయవలసి వచ్చింది, పోనీ తర్వాత అయినా సుఖంగా ఉన్నాడా అంటే భార్యా పరిత్యాగం ఇదంతా కూడా విధికృతం. మనకు శివపురాణంలో ఒక చిన్న కథ ఉంది, మీ అందరికీ తెలిసిన కథే. ఓసారి శంకరుల వారు శనీశ్వరుని చూసి, ఒరే శని అందరినీ పిలుస్తావట, నన్ను కూడా పట్టుకుంటావా అన్నాడు ఆయన. అయ్యా పెద్దవారంటే మీ జోలికి రావటం లేదు, మీరు జగదారాచులు పార్వతీ ప్రియులు, అటువంటి మీ జోలికి రావటం ఎందుకని ఊరుకున్నా, లేకపోతే మీరు మాత్రం నాకు లెక్కలో ఏముందండి అన్నాడు వాడు. ఎరవు అంతవరకు వచ్చింది నీ స్థాయి, సరే రేపు సోమవారం పుట్టుకొచ్చుద్దాం నన్ను చిత్తం. వీడికి దొరకకూడదు అనుకున్నాడు ఆయన, పొరపాటును కూడా వీడికి దొరకకూడదు అనుకుని ఒక అరణ్యంలో ఒక పెద్ద బిలం ఉన్నది లోయ, అందులో దూరాడు. శుభ్రంగా దానికి మొత్తం కప్పేసి పారేసాడు, అందులో హాయిగా కూర్చున్నాడు. చెవట్లు పడుతున్నాయి కానీ వాడికి దొరకకూడదు. ఈ పగల అలా కూర్చుని సాయంకాలం లేచి వస్తున్నాడు ఆయన, ఎదురొచ్చాడు శని. ఎరా నన్ను పట్టుకుంటానంటే పట్టుకోలేకపోయా. అయ్యా క్షమిస్తే మిమ్మల్ని ఎప్పుడో పట్టుకున్నా, లేకపోతే ప్రమథ గణమంతా సేవిస్తూ ఉండగా పార్వతీ సహితుడవై ఆ కైలాస శిఖరి మీద నిత్యము తాండవ శీలివై ఉండవలసినటువంటి నీవు ఎక్కడో కీకారణ్యంలో వెళ్ళి ఆ కలుగులో దూరి చెమటలు పట్టేటట్లుగా కూర్చున్నావు అనంటే ఎవరి దెబ్బనుకున్నా మనదే. అరే రే అప్పుడు అర్థమైందా, రే ఇక ముందు నన్ను గాని నా భక్తుల్ని కాని ఎవరి జోలికి వచ్చినప్పటికీ నా మూడవ నేత్రము యొక్క కంటి మండలతో కాల్చివేస్తానన్నాట. కనుక ఆ విధి ఉన్నదే, ఆ విధి తలుచుకుంటే ఎప్పుడు ఏ విధంగా ఎవరిని చేయునో ఎవరికి అర్థం కాదట. కనుక నాయన కాలస్వరూపమైనటువంటి పరమాత్మ మనకు విధించినటువంటి ఈ కష్టాన్ని మనం ఏం చేద్దాం అంటే సహదేవుడన్నాడు, తంతి పాలయితి విఖ్యాతో నామ్నాహం విదితస్త్వథా నిపుణంచ చరిష్యామి ఏతేతే మానసోజ్వరః గోసంఖ్యాతాం భవిష్యామి విరాటస్య మహీపతే ప్రతిషేధా చోక్తా చ సంఖ్యానే కుశలోగవాం అన్న. తంతిపాలుడు అనేటటువంటి పేరుతో నేను అనేకములైనటువంటి చికిత్సలన్నీ చేస్తాను. నేను ఎప్పుడైనా సరే గొడ్డు తావులున్నాయే, అసలు ఎప్పుడు కూడా అవి గర్భవతులు కావు, అటువంటి గొడ్డు టావులను కూడా గర్భవతుల్ని చేస్తాను. పాలు ఇవ్వనటువంటి వాణిని కూడా కావలసినటువంటి పాలని కూడా ఇచ్చేట్లుగా చేస్తాను. అనేకములైన వ్యాధులు చెప్పి ఆ వ్యాధులు వచ్చినటువంటి వాటినన్నిటినీ క్షణకాలంలో చక్కజేస్తాను అని ఆ పశువైద్య శాస్త్రం అంతా తెలుగులో తిక్కన సోమయాజ్ చెప్పాడు తప్ప ఆయన వేదవ్యాస మహర్షి చెప్పలేదు. ఆయన ఆ విధంగా చెప్పి నేను తంతిపాలుడు అనేటటువంటి పేరుతో తంతిపాలహ తంతి మనకు తెలుగులో తంత్రీపాలుడు దానికి ఒక క్రావడి కూడా వచ్చింది. అయితే ఏమిటి అంటే తంత్రి అంటే ఎడ్లను కానీ గేదెలను కానీ కట్టివేసేటటువంటి పెద్ద తాడుని తంత్రి అంటారు. దాన్ని రక్షించేటటువంటి వాడు తంత్రీపాలుడు. తంతి అంటే తంతి ఆ సరస్వతీదేవి యొక్క రూపం. ఏమిటి సరస్వతి యొక్క రూపం? ఏమిటి? వాక్కు. అంటే అన్నా నీ యొక్క వాక్కును నేను పాలించేవాడను అని పేరు చెప్పుకుంటున్నాడు ఆయన. ధర్మరాజు యొక్క వాక్కును నేను పాలించేటటువంటి, మిగిలిన వాళ్ళు ఏదో చెప్పారు కానీ ఈయనేం చెప్పాడు, తంతి పాలహ. తంతి అంటే నీ యొక్క వాక్కు ఉన్నదే, పాలహ దాన్ని రక్షించేవాణ్ణి, నీ మాట ప్రకారం సంచరించేవాణ్ణి, నువ్వు భయపడవలసిన అవసరం లేదని ఒక అర్థం. ధర్మరాజు యొక్క వాక్కుని పాలించేటటువంటి సహదేవుణ్ణి అనేటటువంటి ఒక అర్థం వచ్చేటట్లుగా ఆ రకంగా చెప్పి ఆ సహదేవుడు చెప్పిన తరువాత ఆ వ్యాధులు ఏ విధంగా పోగొట్టాలో దాన్నంతా కూడా చేసిన తరువాత అప్పుడు ధర్మరాజు అఖండమైన వేదన పొందాడట. పొంది ద్రౌపది వంక చూచి ఇయం హినః ప్రియ భార్య ప్రాణేభ్యోపి గరియసి మాతేవ పరిపాల్యా చ పూజా జ్యేష్ఠాత్మచ స్వసా ఇయం హినః ప్రియం భార్య ప్రాణేభ్యోపి గరీయసి. వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి వందల శ్లోకాల్ని వేదవ్యాస మహర్షి యథాతథంగా వేసుకున్నాడు తన యొక్క భారతంలో. రాజధర్మాలు చెప్పేటప్పుడు రాముడు భరతుడికి చెప్పినటువంటి శ్లోకములు మొత్తం సంస్కృత భారతంలో ఉన్నాయి. అట్లాగే మహనీయుని మీద ఉన్నటువంటి తన భక్తిని వ్యాసుడు ఆ విధంగా రాయలేక కాదు. మహాత్ముడైనటువంటి వాల్మీకి మహర్షి వ్రాసినటువంటి వాక్కు అది ఋషి వాక్కు అయిన కారణం చేత మరొక ఋషి అయినటువంటి వాల్మీకి వాటినన్నింటినీ కూడా యథాతథంగా అది ప్రాణిభ్యోపి గరీయసి. ఈ వాక్కు రామచంద్ర స్వామి సీతాదేవిని గురించి రామాయణంలో 20-30 సార్లు అన్నటువంటి మాట. అరణ్యంలో వెళుతూ ఉండగా సీతాదేవి ఒక మాట అడిగింది రామచంద్ర స్వామితో, స్వామి మీ నాన్నగారు మనని 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి రావలసింది అని పంపించాడు తప్ప రాక్షసులతో యుద్ధం చెయ్యి, వాళ్ళని చంపు, వీళ్ళని చంపు అని ఇంతవరకు ఎవరితో మీకు చెప్పలేదు. అయినా ఏ రాక్షసుడైనప్పటికీ మీకేమైనప్పటికీ అపకారం చేశాడా? ఇంతవరకు లేదే. కానీ మీరు మహర్షుల దగ్గర ఏమైనా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు, ఈ జనస్థానంలో చివరి రాక్షసుణ్ణి చంపే వరకు కూడా నేను అల్లత్రాటిని కిందకి దించను, నేను ఇక్కడి నుంచి అయోధ్యకు తిరిగి వెళ్ళను అని చెబుతూ ఉన్నారు. అనవసరమైనటువంటి విరోధం, బలవంతులతో విరోధం, అది తగిందేనా? ఎట్లాగూ 12 సంవత్సరాలు గడిచిపోయింది, ఇక 2 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. ముద్దు ముద్దుగా ఇలాగే గడిచిపోయినట్లయితే హాయిగా అయోధ్యా నగరానికి వెళితే మీ తల్లులు సంతోషిస్తారు, పౌరులు సంతోషిస్తారు అన్నప్పుడు రామచంద్రస్వామి వారు ఒక్కటేమంట, సీతా త్వం మమ ప్రాణో ప్రాణేభ్యో గరీయసీ, నీవు నా ప్రాణముల కంటే శ్రేష్టమైనటువంటి దానవు, లక్ష్మణుడు కూడా నా ప్రాణముల కంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు, భార్యగా చెప్పవలసినటువంటి ధర్మము నీకున్నది, చెప్పావు, కానీ అవసరమైతే నా ప్రాణముల కంటే శ్రేష్ఠురాలమైన నిన్ను వదిలిపెడతా, లక్ష్మణ్ను అయినా వదిలిపెడతా, కానీ ఏ ధర్మం కోసం నేను అరణ్యానికి వచ్చానో ఆ ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టను. ఈ తపస్సులకు కష్టాన్ని కలిగించేటటువంటి రాక్షసుల్లో చివరి వాడిని కూడా సంహరించే వరకు నేను ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళను. ఈ విషయంలో మాత్రం మళ్ళీ నీవు స్వతంత్రత తీసుకొని ఈ విధమైనటువంటి బోధ చేయవలసినటువంటి పని లేదు అని అంత గట్టిగా చెబుతాడు ఆయన. కనుక ఇక్కడ కూడా ఇయం హి నహా, మనందరికీ కూడా ఈ ద్రౌపది ఉన్నదే ప్రియ భార్య, మనందరికీ కూడా ప్రేమ పాత్రురాలైనటువంటి భార్య. ప్రాణేభ్యోపి గదీయసి, మన ప్రాణముల కంటే కూడా ఎక్కువైనటువంటిది ఈ ద్రౌపది. మాతేవ పరిపాల్యాచ, తల్లిలాగా మనం చూడవలసినది ఏమిటండి ఇది, భార్య ఏమిటి. మాతేచ పరిపాల్యాచ, తల్లి వలె పరిపాలింపదగినది అన్నాడు ధర్మరాజు. అంటే మాత ఇవ, అంటే ఈ మాట ఏ విధంగా చెల్లును అనంటే, మాత అనంటే సస్యముతో కూడినటువంటి భూమి అని అర్థం. తల్లి అనే అర్థం కాక పరిపూర్ణమైనటువంటి పంటతో కూడి ఉన్నటువంటి భూమి. ఆ పరిపూర్ణమైనటువంటి పంటతో ఉన్న భూమిని మనం ఏ విధంగా రక్షించుకోవాలి. ఏమాత్రం పొరపాటు చేసినా ఎలుకలు కొట్టివేస్తాయి, దొంగలు కోసుకుపోతారు. మనం ఏమాత్రం పొరపాటుతో ఉన్నప్పటికీ ఆ పరిపూర్ణమైనటువంటి ధాన్యంతో నిండినటువంటి సస్యం మనకు లభించదు. ఇక్కడ మాత యువ పరిపాల్యంగా, తల్లిలాగా పరిపాలించవలను అనంటే మనం అక్కడ ఏమర్థం చెప్పుకోవాలి అనంటే, ఇక్కడ పరిపూర్ణమైనటువంటి సస్యముతో కూడి ఉన్నటువంటి భూమిని ఒక రైతు ఏ విధంగా రక్షించుకోవాలో ఆ విధంగా ఈమెను మన్ను రక్షించవలే. పైగా పూజ్య స్వస, స్వస అంటే పార్వతీ అమ్మవారు, పార్వతీదేవి, పార్వతీదేవి వలే పూజింపదగినది. ఏమండి, పార్వతీదేవి మనకు భార్య అంటూ ఈమె స్వస పార్వతీదేవి అంటంలో ఔచిత్యమేమిటి అనంటే, స్వస అంటే సంతానము రూప ఫలమునిచ్చునది అని అర్థం. మనందరికీ కూడా ఈమె సంతాన రూపమైనటువంటి ఫలాన్నిచ్చేటటువంటిది కాబట్టి అంబికను మనం ఏ విధంగా గౌరవిస్తామో ఆ విధంగా గౌరవింపదగినటువంటిది. కనుక తమ్ములారా, పరిపూర్ణమైనటువంటి పంటతో ఉన్న భూమిని రక్షించుకున్నట్లుగా మన సంతాన రూపమైనటువంటి ఫలాన్ని అందించేటటువంటి పార్వతీదేవి మాదిరిగా మాతాయివ పరిపాల్యాంగ, తల్లిని చూచినట్లుగా గౌరవించాలి. పూజ్యా జ్యేష్ఠాచ స్వస, పెద్దక్క గారిని ఏ విధంగా మన్నిస్తూ ఉన్నామో ఆ విధంగా మన్నించవలసి ఉన్నది. పెద్దక్క గారిని మనం ఎంత గౌరవిస్తామో అలా గౌరవించాల్సి ఉన్నది. ఇటువంటి ఈమె ఎప్పుడు ఇతరుల చేత పనులు చేయించుకోవటమే తప్ప ఎవ్వరికీ పనులు చేసి ఎరుగదు. అటువంటి ఈమె ఏ విధంగా అక్కడ పనిచేస్తుంది, ఇది కడు ముద్దరాలు పనులేమియుసేయగ నేరదు, ఎంతయు మృదువు ఒక కిడు పాటునకు మేకొనజాలదు, ఉదాత్త చిత్త వంటి తిరుగుదాని కోర్వదు, ఒకటింత నదా సవరించు చొప్పు ఇంకదు, తగనుండులం కొలువగా వెరవెమ్మెయిగల్ గుణకట, ఇది కడు ముద్దరాలు. ఈమె మహాముగ్ధ, ముగ్ధ అంటే పరిపూర్ణంగా మానవులను అర్థం చేసుకోలేకుండా తెల్లనివన్నీ నీళ్ళని, నల్లని తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్లు అని భావించేటటువంటి స్వభావాన్ని స్నిగ్ధ స్వభావం అని అంటాం. ఈమె అటువంటి ముద్దరాలు, ఎటువంటి పని చెయ్యలేదు, మృదువైనటువంటి శరీరం. మరి ఎలా ఈమె ఇతరులను సేవించి ఉంటుంది అనంటే, ద్రౌపది రాజా నన్ను గురించి బాధపడకు, సైరంధ్యో రక్షితాలోకే భుజిష్యాసంతి భారత నైవ మన్యా స్త్రియో యాంతి ఇతి లోకస్య నిశ్చయం, సాహం బ్రువాణా సైరంత్రీ కుశలో కేశకర్మణి. లోకంలో సైరంధ్రులు అనేటటువంటి వారు దాసీ వృత్తిలో ఉంటారు. అయితే సైరంధి ఇతర దాసీల మాదిరిగా ఏ కార్యాన్ని పడితే ఆ కార్యం చెయ్యదు. కేవలం సైరంధ్రి ప్రత్యేకమైనటువంటి గౌరవ స్థానంలో ఉండి మహారాణికి మాత్రం గౌరవప్రదమైనటువంటి పనులు చేస్తూ ఉంటుంది. అందువల్ల ఆ మత్స్యరాజు యొక్క భార్య ఉన్నదే పట్టమహిషి, ఆమెకు సుదేష్ణ. ఆ సుదేష్ణకు నేను చెలికత్తెగా ఉంటాను. మిగిలిన వాళ్ళంతా కూడా మేము ఆ వాళ్ళ దగ్గరికి వెళ్తామన్నారు, కానీ ద్రౌపది ఆ మాట చెప్పాల. నేను సైరంధ్రి వేషంతో వీధులలో వెళుతూ ఉంటే ఆ సుదేష్ణ చూచి నన్ను పిలిపించేటట్లుగా నేను ఏర్పాటు చేసుకుంటాను. నేను వెళుతూ ఉంటే ఆమె నన్ను పిలిపించి తన యొక్క ఇష్టసఖిగా ఉండమని కోరేటట్లుగా, సైరంధ్రి వేషమున చేరుదునంతఃపురంబు చెంతకు నన్నాభూరమణుదేవి ఎంత యుగారవమున పిలువ నంపగా వినయమున. నేను సైరంధ్రి వేషంతో ఆ సుదేష్ణ ఉన్నదే ఆమె యొక్క భవన సమీపంలో దగ్గరికి వెళ్తాను. నేను ఆమె తన పనివారలతో చేతులతో నన్ను అక్కడికి పిలిపిస్తే వినయంగా అక్కడికి వెళ్ళి అని కొలువు చేసుకొని మాలిని నాదను సాధ్వీది మలీమస వృత్తంబున పొంతపోవదెన్నడు నను రేకధనంబు దోచునట్లు చెరింతు. స్వామి, నేను మాలిని నా పేరు అని చెబుతాను. నేను ఎట్లా ప్రవర్తిస్తాను మీకు చెప్పను, గాని సుదేష్ణ నన్ను చూచి ఇలా అనుకుంటుందట. ఏమని, ఈ మాలిని ఎటువంటి పాప సంబంధమైనటువంటి కార్యము చెయ్యదు అనేటట్లుగా గంభీరంగా ప్రవర్తిస్తాను సుమా. అంటే పని చెప్పేటప్పుడు మనం కూడా సేవకులందరికీ కూడా ఒకే విధమైనటువంటి పనిని చెప్పలేం. ఎందుకని అంటే నీచమైనటువంటి పనులకు నియమించే వాళ్ళని దానికి నియమిస్తారు, ఉత్తమమైనటువంటి కార్యములకు నిర్వర్తించవలసిన వాళ్ళని ఆ విధంగా నియమిస్తారు. కనుక నన్ను చూచి, నా ప్రవర్తనను చూచి ఆ సుదేష్ణ ఈమె తప్పుడు పనులు చెడ్డ పనులకు పనికిరాదు, ఈమె ఎప్పుడు చేసినప్పటికీ ఉత్తమమైన కార్యములే చేయును అనేటట్లుగా గంభీరంగా నేను ప్రవర్తిస్తాను. ఇక్కడ మరి ద్రౌపది అబద్ధమాడిందా అంటే, శీరము అంటే తెర అనర్థం. శీరాన్ని ధరించేటటువంటిది సైరంధ్రి. అంటే అంతఃపురంలో ఏ స్త్రీ కొరకు తెరబట్టుదురో ఆ స్త్రీ సైరంధ్రి. అయ్యా వినండి మళ్ళీ, ఏ స్త్రీ కొరకు రాజాంతఃపురాలలో తెరబడతారో ఆమె సైరంధ్రి. ఎవరికి పడతారు తెర? మహారాజ్ఞికి పడతారు, మిగిలిన వాళ్ళకి పడతారు. అనుక నేను సైరంధ్రిని అని అంటే పాండవుల యొక్క కొలువులో నిరంతరం కూడా నాకు అందరూ తెరలు పట్టినటువంటి వారే. అట్లా తెరలు పట్టించేటటువంటి పాండవుల యొక్క పట్టమహిషిని అనే భావంలో తెలియజేస్తాను తప్ప ఇది గూఢార్థం. రెండు అర్థం ఏమిటి, నేను సైరంధ్రి జాతికి చెందినటువంటి దానను అని తాను ఏం చేసేది సంస్కృతంలో ఏమీ చెప్పల. కానీ తెలుగులో కలపంబుల భినవ గంధంబులగ గూర్చి తనువున అలదు అనువుగా. ఈ సైరంధ్రి జాతి స్త్రీలు చేసే పని ఏమిటి అని అంటే, శరీరానికి రాసేటటువంటి లేపనములను ఉంటాయి. ఈ లేపనములు రాయటం కోసం, తయారు చేయటం కోసం చక్రవర్తులు ఉద్యోగంలో పెట్టుకున్నారు. కుబ్జా అనేటటువంటి ఆమె కంసునికి లేపనములు తయారు చేసేది. ఆమెను చూచి వంకరలు తిరిగి వస్తూ ఉంటే ఆ శ్రీకృష్ణ హే శుభ్రూ అని కేకవేశాడట. అంటే ఆమెదట, చంపకు నీవలే చక్కదనం బెల్లరకు ఎక్కడిది, ఏమయ్యా నన్నేదో ఎగతాలు చేస్తూ ఉన్నావు శుభ్రు అని, నీలాగా అందరూ అందంగా ఉంటారటయ్యా అని ఆ ఎత్తుకొని వచ్చి ఆ శరీరం నిండా కూడా శ్రీకృష్ణ స్వామి వారికి లేపనములు పూసి అప్పుడు చెప్పిందట, స్వామి నేను ఒక లేపనాన్ని తయారు చేస్తే అది ఎన్నిసార్లు స్నానం చేసినప్పటికీ సంవత్సరం వరకు కూడా నేను చేసినటువంటి ఈ లేపనం యొక్క వాసన పోయేది కాదు. కనుక దేనితో ఎంతవరకు కలిపి లేపనాలు తయారు చేయాలో అది తెలిసినటువంటి వాళ్ళు సైరంధ్రి జాతి వాళ్ళు. కనుక నేను ఈ కలపములన్నింటినీ కూడా క్రొత్తవి అయినటువంటి వాసనలు వచ్చేట్లుగా తయారు చేసి ఆ సుదేష్ణ యొక్క శరీరానికి నేనే స్వయంగా పూసెదను. మృగమద పంకంబు మృదువుగా సారించి తిలకంబు వెట్టుదు చిలువు మిగల కస్తూరి తిలకం. కస్తూరి తిలకం లలాట ఫలకే ప్రక్కనే ఉన్నాడు జగదాచార్యుడు. ఆయన ముఖమునందు ఆ కస్తూరి తిలకం ఉన్నదే. కస్తూరి తిలకం సౌందర్యానికి ఆరోగ్యానికి అటు అనేక విధాలుగా దాని యొక్క ఉపయోగాలన్నీ చెప్పబడి ఉన్నాయి. అటువంటి దీనిని సాధటం అని అంటారు. మనకి చిన్నప్పుడు పిల్లలకు సాధు బాగా సాది ముఖాను. కనుక నేను ఈ మృగనాభి ఉన్నదే కస్తూరి దాన్ని చక్కగా సాది ఎట్లా బొట్టు పెట్టడానికి ఏ విధమైన దీనిలో ఉండాలో ఆ విధమైనటువంటి బొట్టు పెడతాను. పువ్వులు బహువిధంబులుగా గట్టి ముడికొక్క భంగిగా నెత్తులు వెట్టి ఇత్తూ. మనకి ఏవైనా కొనుక్కునేటటువంటి పూలమాలలు ఒకే రకం. ఈ ద్రౌపది అంటూ ఉన్నది ఏ విధమైనటువంటి జడకు ఎటువంటి పూలదండ ఉండాలి, ఎటువంటి ముడి వేస్తే ఎటువంటి పూలదండ పెట్టాలి, ముడిని బట్టి జడను బట్టి ఈ పూలదండలు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నేను పూలదండలను చేర్చి ఆమెకు తడవుకు ఒక రకమైనటువంటి కొప్పును పెట్టి ఆ విధంగా పూలదండలను అలంకరిస్తాను. హారముల్ మెర్రజను అయ్యారంబుగా గుర్చి అందంబు వింతగా నలవరింతు వివిధ శిల్పముల ప్రవీణనై మరియు వలయు పనుల వెంట మలయ నేర్తు మత్స్యరాజ మహిషి మనమున మొక్కువ నెలకొనంగా ఇట్లు కొలువనేర్తూ అని తాను ఎంత గౌరవప్రదంగా ఆ మత్స్యరాజు యొక్క కొలువులో ఉండబోతూ ఉన్నదో ద్రౌపది చెప్పిన తర్వాత అందరూ సంతోషించారు. ఇక ప్రయాణానికి సన్నద్ధం కావాలనుకుంటూ ఉన్నారు సంస్కృతంలో. కానీ తెలుగులో మగలక్షణాన్ని వదిలిపెట్టలేదు ధర్మరాజు. ఇక్కడ మనకు కూడా కొంచెం మనసు చివుక్కుమంటుంది. తప్పనిసరిగా మూల భారతంలో లేదండి. ద్రౌపది మన వంశంబును వృత్తంబును పెంపును కావజాలు పుణ్య సతివి దుర్జనుల గుతులు వల్ల తలపులు గనుగొని ఏమరకమెలగవా వలయుజుమీ. ద్రౌపది మన వంశం ఎటువంటిదో తెలుసు, మన శీలం ఎటువంటిదో తెలుసు, మన వైభవం ఎటువంటిదో తెలుసు, వీటిని కాపాడేటటువంటి దానివి నీవు. అయితే పరాయి రాజ్యంలో మేమెవరం ప్రక్కనుండం. దుర్మార్గులైనటువంటి తులువలు అనేక విధాలుగా పథకాలు పొందుతారు. మరి ఎలా జాగ్రత్త పడతావో ఏమో. ఇందులో ఒక హెచ్చరిక ఉన్నది, ఒక జాగ్రత్త ఉన్నది. నీవు మన వంశానికి ఏవైనా సరే పొరపాటున కాలు జారితే మన వంశ చరిత్రంతా భగ్నమవుతుంది అనేటటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి జాగరూకతను ధర్మరాజు చెప్పాడు. ద్రౌపదికి చివుక్కుమన్నది మనస్సు. ఏమిరా ఇంతకాలం నుంచి నా చరిత్ర తెలిసి నా శీలం తెలిసి ఎవరో ఒక సామాన్యమైనటువంటి ఆడపిల్లకు తండ్రి చెప్పినట్లుగా నాకు చెప్తాడైనా అని ఇందులో పురుష దౌర్బల్యం అనే తొంగి చూస్తూ ఉన్నట్లున్నది అని ఆ మాటలు విని యాజ్ఞసేని అనాదర మందస్మిత వదనారవిందయ్య అనాదర ఏం నువ్వు చెప్పే మాట ఏమిటయ్య. కానీ చిరునవ్వుతో ఇలా అన్నదట ఆరయ నిందును గౌరవ భారం బెడలింగ నీక పాతివ్ర చాచారము వర్తింతురు సైరంత్రి జాతివారు సైజన్యమునన్. ఏమిటయ్యా తెలియకుండా మాట్లాడతావే, నేనేమిటి సైరంత్రి జాతివారు ఎవరైనా సరే గౌరవ మర్యాదకు పాతివ్రత్యానికి భంగం లేని విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నన్నేదో నీవు మన వంశం ఎటువంటిది, మన గౌరవం ఎటువంటిది, దాన్ని పోగొట్టకుండా ఉండవలసినటువంటి బాధ్యతలన్నీ నాకు చెబుతూ ఉన్నావే. అసలు సైరంధ్రి జాతి అంటేనే వాళ్ళెక్కడా పాతివృత్యాన్ని పోగొట్టుకోరు, ఆచార వ్యవహారాల్లో ఏమి రాజీ పడరు. కావున నుచితములగు నాకాలిచి అరుగునప్పుడు మిత భాషా విరచనమును. స్త్రీలెప్పుడూ కూడా మితమైనటువంటి వచనములు చెయ్యాలి. అంతేగాని స్త్రీలు గనక వాచాలత్వాన్ని పొందినట్లయితే వంశ మర్యాదలే పాడైపోతాయి. మగవాడు వాచాలుడైతేనే అనేకములైనటువంటి బాధలు ఎదుర్కొంటూ ఉంటాం. ఇష్టం వచ్చినట్లుగా మీరు ఒక్కసారి గమనించండి, గబ 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 ఎప్పుడు 24 గంటలు మాట్లాడేవాడు స్వవచో వ్యాఘాతాలకు పాల్పడుతూ ఉంటాడు. తను మాట్లాడుకున్న తర్వాత తానే ఖండించుకుంటూ ఉంటాడు. కనుక ఎప్పుడూ కూడా మిత భాషణం ఉండాలి. కనుక నేను ఎప్పుడూ కూడా అతిగా ఎవరితో కూడా మాట్లాడను. వ్రత సంభావనమును, ఎప్పుడు మన ప్రవర్తన ఏమిటి, మన శీలం ఏమిటి, మన నడవడిక ఏమిటి, ఇవి దృష్టిలో పెట్టుకునే ఎప్పుడు సంచరించాలి. ఆ విధంగానే సంచరిస్తాను. గౌరవమును పాప భయం. ఏ విధంగా మనం గౌరవాన్ని పొందుతాం, పాపరహితమైనటువంటి స్థితిని ఎలా పొందుతామని, ఈ విధంగానే నేను సంచరిస్తాను అని చెప్పి కొంచెం విరసంగా మాట్లాడింది. ఇక అడిగితే ఏం చెబుతావు అనంటే, ద్రౌపద్యా పరిచారికా అని నేను చెబుతాను అన్నది ద్రౌపది. యుధిష్ఠిరస్య గేహే వై ద్రౌపద్యా పరిచారికా ఉషితోస్మీతి వచ్చామి పృష్టౌ రాజ్ఞా చ భారతంగా. ధర్మరాజా, ఒకవేళ నీవెవరివి అని అడిగితే యుధిష్ఠిరు యొక్క ఇంట్లో ద్రౌపద్యా పరిచారికా, ద్రౌపది యొక్క పరిచారికను అనేటటువంటి విషయాన్ని చెబుతానయ్యా అంటే, ఇది ఎటువంటిది అనంటే, దీనికి రాహుశిరహ, ఇది ఒక సమాసం అండి. ఏమిటి? రాహువు యొక్క శిరస్సు. రాహుకి శిరస్సే తప్ప శరీరం ఉందా? లేదు. కనుక ఏమంటారు, రాహుశిరహ. రాహుశిరహ అంటే రాహు ఉంది ఒక శిరస్సే, ఇక కింద శరీరం లేదు. కాబట్టి ద్రౌపద్యాహ పరిచారిక అంటే రాహుశిరహ అన్నట్లుగా, రాహువుకి శిరస్సు లేనట్లుగా పరిచారిక లేని ద్రౌపదిని నేను అని అర్థం సుమా. ఇక్కడ అంటే ఇక్కడ నేను ద్రౌపదిని, కానీ ఇక్కడ నాకెవరు పరిచారికలు లేరు అని చెప్పటానికై నేను ద్రౌపద్యాహ పరిచారికాహ అన్నానని వ్యాఖ్యాతలు. ఇక్కడ పరిచారికలు లేని ద్రౌపదిని అనే సంగతి కూడా ఆమె స్పష్టంగా అక్కడ చెప్పింది అని కూడా మనవి చేశారు. సరే, అయిపోయిన తరువాత ఆ ధర్మరాజు నాడే ఆ ధౌమ్యుణ్ణి చూచి నమస్కారం చేసి, స్వామి మీరు ఈ అగ్నిహోత్రాన్ని తీసుకొని ద్రౌపదుని యొక్క కొలువులో హాయిగా ఉండండి అని ఆ వంటల వారిని పిలిచి, ఆ మహానసాధ్యక్షులు ఉన్నారు వారిని అందరినీ కూడా పిలిచినటువంటి వాడై, ఏమయ్యా ఈ సంవత్సర కాలం మీరు ఆ ద్రౌపదుని యొక్క రాజ్యంలో హాయిగా ఉండండి. ఇక సారథులు ఉన్నారు, అందరికీ రథాలున్నాయి, రథాల మీదే ఉన్నారు ద్వైతవనంలో. ఆ ఇంద్రసేనాదులైనటువంటి సారథులందరినీ పిలిచి, మీరు శ్రీకృష్ణుని యొక్క ద్వారకా నగరానికి వెళ్ళి అక్కడ మీరు హాయిగా ఉండవలసింది అని వాళ్ళందరినీ నియోగించి ఆ దౌమ్యునితో నమస్కారం చేసి, అయ్యా సెలవు అని ఆయనకు ప్రదక్షిణం చేసే వరకు ఆయన అన్నాడట, ఏమయ్యా ఇంతకాలం నుంచి మీరు ఇతరుల చేత సేవలందుకున్నారు తప్ప మీరెప్పుడూ కూడా సేవలందుకోలేదు. అయితే మాకంటే నువ్వు పండితుడివా, మాకంటే తెలిసినవాడవా అని మీరు నన్ను ప్రశ్నించవద్దు. మీకంటే పెద్దవాడైనటువంటి వాడు ఎప్పుడైనా సరే ఒక పని చేయబోయేటప్పుడు జాగరూకత చెప్పడం అనేది అది మైత్రి ధర్మం, వేద ధర్మం కూడా అదే. ఎప్పుడు మన హితం కోరేటటువంటి వారు విన్నప్పటికీ వినకపోయినప్పటికీ మనం ధర్మం చెప్పవలే. కనుక మీరు విరటుని యొక్క కొలువుకు వెళుతూ ఉన్నారు కనుక ఆ కొలువులో ఎలా ఉండాలో నాకు తెలిసిన వరకు. ఎందువల్లంటే ఇంతకాలం నుంచి మీరు రాజరికం చేశారే తప్ప ఎప్పుడూ సేవలు చెయ్యలేదు అని తగజొచ్చి తనకు అర్హంబగునెడ కూర్చుండి రూపము అక్కు వికృతి వేషంబుగ సమయమెదిగి కొలిచిన జగతి వల్లభునకతడు సన్మాన్యుడగున్. రాజుగారి కొలువులోకి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి అని అంటే రాజుగారికి ఎప్పుడు కూడా వెనక భాగం చూపించకూడదు. ఎప్పుడు రాజుగారి యొక్క మన ముందు భాగమే తప్ప వెనక భాగం నువ్వు ఎప్పుడూ కూడా కనిపించకూడదు. అర్హంబగునెడ కూర్చుండి అనేకములైన ఆసనాలుంటాయి. జాగ్రత్తగా నీ స్థాయి ఏమిటో, నీ స్థాయికి తగినటువంటి ఆసనం ఎక్కడ ఉన్నదో అక్కడే కూర్చోవాలి. పైగా అతికృత వేషంబుగా రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు సముచితమైనటువంటి వేషం ధరించి వెళ్ళు, వికారంగా ఉండకూడదు. అలా అని నువ్వు ఏదో చాలా గొప్పవాణ్ణి నేను అన్నటువంటి వేషము పనికి రాదు. సమయమెరిగి కొలిచిన రాజుగారు నీ వంక చూచి నిన్ను ఏదన్నా చెప్పవలసింది అన్నప్పుడు నువ్వు మాట్లాడటమే తప్ప ప్రక్కనే ఒదిగి ఉండాలి. ఆ విధంగా ఒదిగి ఉండి ఆ రాజుగారికి నీ మీద దయగలిగినప్పుడు అప్పుడు మాత్రమే రాజుగారితో నీవు సంభాషించవలసింది. రాజగృహంబు కంటే అభిరామముగా ఇలుగట్టరాదు. రాజుగారు ఉన్నాడు, రాజుగారి కంటే కూడా సంపన్నులు ఎంతో మంది ఉంటారు దేశంలో. ఎందుకనంటే రెడ్డి రాజులకు అవచి తిప్పయ్య శెట్టి, అవచి దేవయ్య శెట్టి 70 లక్షల రూపాయలు అప్పు పెట్టినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. అంటే రాజ్యాలకే అప్పు పెట్టారు. ఆ రోజునే వాళ్ళు విదేశములతో వర్తక వ్యాపారములు చేసి అధికమైనటువంటి సంపదలు ఆర్జించి రాజులకే పెట్టుబడులు పెట్టారు. అవచి దేవయ్య శెట్టి, తిప్పయ్య శెట్టి తండ్రి కొడుకులు వాళ్ళిద్దరూ వాళ్ళు విదేశములతో వ్యాపారములు చేసినట్లుగా మనం చరిత్రలో చదువుతూ ఉన్నాం. కనుక నాకు ధనం ఉన్నది కదా అని రాజుగారి భవనాన్ని మించినటువంటి భవనాన్ని ఎంత ధనవంతులైనా కట్టకూడదయ్యా. ఏ యోజన రూపాలుడు ఆకృతికి నొప్పగు వేషములాచరించు. రాజుగారు ఏ విధమైనటువంటి వేషం వేసుకుంటాడో ఆ విధమైనటువంటి వేషం పొరపాటును కూడా వేసుకోకు. ఎరా నా వేషం వంటి వేషం వేస్తావు అన్నమాట నీవు అనకపోయినా లోపల అదే భావం కలుగుతుంది రాజుగారికి. ఏ యోజ విహారముల్ సలుప ఉల్లమునన్ కడువెట్కసేయు. రాజుగారు ఎలా నడుస్తాడో అలా నడవటానికి ఇప్పుడు ప్రయత్నం చేయకు. రాజుగారి యొక్క నడుకలను అనుకరించకు. ఏ యోజ విదగ్ధుడై పలుకు వడ్డులకుందగనట్లు సేగన్ పుత్రులు పౌత్రులు భ్రాతలు మిత్రులు అనరు రాజులు మిగిలి ఆజ్ఞ మిగిలిన చోటన్. రాజుగారి యొక్క ఆజ్ఞను కనుక తిరస్కరించినట్లయితే కొడుకు లేదు, మనవడు లేదు, సోదరులు లేదు, మిత్రులు లేదు, ఎవరినైనప్పటికీ శిక్షించి వదిలిపెడతారు. శత్రుల కాతమైతులకు పాత్రములు సేయుదురు నిజ శుభస్థితి పొంటిన్నా. కనుక వాళ్ళు వీడు సక్రమంగా ప్రవర్తించలేదు అనుకున్నప్పుడు కొడుకునైనా మనవణ్ణైనా స్నేహితుణ్ణైనా మిత్రుడినైనప్పటికీ శిక్షించుతారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. నైషాం దార్వేష్ దారేషు కుర్వీత మైత్రీం ప్రాజ్ఞ కదాచనా అంతఃపురాచరాయేచ ద్వేష్ఠియా నహితాశ్చయే. అంతఃపురంలో రాజుల యొక్క భార్యలుంటారు, వాళ్లతో పొరపాటునైన మాటలు కలపటానికి ప్రయత్నం చెయ్యకు. ఎప్పుడైనా సరే వారు కబురు చేసినా సరే వారితో మాటలు కలపకు. వాళ్లతో అంతఃపుర జనులుంటారు, వాళ్లతో స్నేహం చేయవద్దు. యత్నాచోపచరే దేవం అగ్నివత్ దేవవత్విహ అనృతే చోనోపచిర్ణోహి అన్యాదేవ నశంశయ. అగ్నిని ఎంత జాగ్రత్తగా మనం పూజించాలో ఆ విధంగానే దైవాన్ని మనం ఎంత భక్తితో సేవించాలో ఆ విధంగానే రాజును కూడా సేవించు. నీవు గనక కపటంతో సేవించినట్లయితే ఈ రోజుగా పోయినా రేపైనప్పటికీ రాజదండన గురిగాక తప్పదు. ఒక అగ్నిని, పవిత్రమైనటువంటి హోమాగ్నిని మనం గౌరవించినట్లుగా, దైవాన్ని గౌరవించినట్లుగా, శూరోస్మీతి నదృప్తః స్యాత్ బుద్ధిమానితి వా పునః ప్రియమే వాచరన్ రాజ్ఞః ప్రియో భవతి వా భోగవాన్. నేను మహాయోధుణ్ణి, రాజుగారికి అనేక యుద్ధములలో విజయలక్ష్మిని సమకూర్చి పెట్టాను, రాజుగారికి నేనెంతో అనుకూలుణ్ణి అని భావించి ఎటువంటి పరిస్థితులు రాజుగారికి ఏదో సలహా చెప్పటానికి ప్రయత్నం చెయ్యబోకు. రాజుగారు అవసరమైనప్పుడు నిన్ను పిలిచి అడిగే వరకు కూడా నీవు పొరపాటున కూడా రాజుగారు ఇలా చేస్తే బాగుంటుంది అని మాత్రం ఎప్పుడూ చెప్పటానికి ప్రయత్నం చెయ్యవద్దు. సమవేశం న కుర్వీత నోచై సన్నిహితో వసేత్ సమంత్రం బహుధా కుర్యాత్ ఏవం రాజ్ఞః ప్రియో భవా. ఎప్పుడు రాజుగారితో సమాన వేషమే కాదు, ఆయన కంటే ఉన్నతమైనటువంటి వేషాన్ని కూడా నీవు ధరించకూడదు. రాజుగారు ఇప్పుడు లేరు కదా అని ఆయన సింహాసనం మీద కానీ, ఆయన ఎక్కేటటువంటి రథం మీద కానీ, ఆయన కూర్చునే గుర్రం మీద కానీ, ఏనుగు మీద కానీ నీవు పొరపాటును కూడా ఎప్పుడూ ఎక్కకూడదు అని ఆ ధౌమ్యుడు 100 శ్లోకాల్లో చెప్పాడు. వారికి రాజు ఈ సేవా ధర్మం అంతా చెప్పాడు. అన్నీ చెప్పి 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 తిక్కన ఎంత గొప్పగా ఒక్క మాట అన్నాడు. శరీరం ఓ సుమతీషు పాల వర్తించు ఏనుంగు తోడనైన దోమతోడలైన వైరమగు తెరంగు వలవదు తారెంత పూజ్యులైన జనుల పొందొలసా. నాయనలారా, రాజుగారికి ప్రేమ కలిగిన ఏనుగుతోనైనా దోమతోనైనా సరే పొరపాటు కూడా విరోధం పెట్టుకోకు. తిక్కన సోమయాజీ ఆయన వంద చెప్పి మొత్తం అంతా అనువాదం చేశాడు. తిక్కన కూడా అనువాదం చేశాడు, శ్లోకాలన్నీ చేసుకుంటా వచ్చాడు. చేసి ఆయన చెప్పండి చివరికి ఒక పద్యం చెప్పాడు ఈయన. ఏమిటంటే, పాండవులారా ఒక్క మాట చెబుతున్నా, రాజుగారికి ఇష్టమైన ఏనుగుతోనైనా రాజుగారికి ఇష్టమైనటువంటి దోమతో అయినప్పటికీ మీరు విరోధాన్ని పెట్టుకోవద్దు, ఇక దోమతో కూడా విరోధం పెట్టుకోవద్దు అంటే ఇక మిగిలినటువంటి వారితో విరోధం పెట్టుకోవటం అంటే ఏ విధంగా ఉంటుందో మనం భావించుకోవచ్చు. ఆ విధంగా చెప్పి మళ్ళీ అగ్నిహోత్రాన్ని లెస్సగా సృష్టించి అగ్నిని పూజించారు. పూజించి ఆ ధౌమ్యుని పలుకులన్నీ కూడా ఆదరించి అగ్నికి 3 సార్లు ప్రదక్షిణం చేసి ఆ ధౌమ్యునికి కూడా 3 సార్లు ప్రదక్షిణం చేశారట గురువు గారికి. 3 సార్లు ప్రదక్షిణం చేసి, స్వామి ఇక మీరు పాంచాల నగరానికి వెళ్ళవలసింది అగ్నిహోత్రంతోనని ఆయనటు సాగనంపి వీరు దశార్ణవ దేశానికి యమునా నది యొక్క కుడి ఒడ్డు వెంట బయలుదేరి ఆ దశార్ణవ దేశానికి ఉత్తరంగా బయలుదేరి అనేకములైనటువంటి పట్టణములు, అనేకములైనటువంటి అరణ్యములు ఆనాడు మనకు తిక్కన మన పోతన గారు భాగవతం రాసేటప్పుడు ఏమన్నాడు ఆయన, 50 లక్షల మంది తెలుగు వారికి ఉపయోగించునని నేను ఈ భాగవతం రాస్తూ ఉన్నానన్నాడు ఆయన. 15వ శతాబ్దంలో 15 లక్షలు తెలుగు వాళ్ళు అంటే 1 కోటి కూడా లేరన్నమాట ఆనాడు. 15 లక్షల మందికి ఉపయోగించేటట్లుగా నేను 50 అని రాస్తూ ఉన్నాను అని అంటే 1 కోటి కూడా లేరు, 50 లక్షల మందికి ఉపయోగం కోసం రాస్తూ ఉన్నానన్నాడు ఆయన. ఆనాడు మరి కౌరవ సామ్రాజ్యం నాటికి చిన్న చిన్న రాజ్యములన్నీ ఎక్కడ చూసినప్పటికీ అరణ్యములైన కారణం చేత ఆ అరణ్యముల వెంట బయలు వెళుతూ ఉంటే క్రూర మృగములన్నీ కూడా సంచరిస్తూ ఉన్నాయి. ఆ అర్జునుడు, భీముడు గదాయుద్ధధారి అయినప్పటికీ అనేకములైనటువంటి యుద్ధాలన్నింటినీ కూడా ధనుస్సుతోనే జయించినటువంటి మహాధనుష్కుడు భీముడు కూడా వాళ్ళంతా కూడా అల్లెత్రాటులు ఠాం 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 అని ధ్వని చేస్తూ ఉంటే పిడుగులు పడినటువంటి మోతలు వినబడి సింహములు పెద్ద పులులు గుంపులు గట్టు పారిపోతూ ఉన్నాయట. ఆ విధంగా పారిపోతూ ఉండగా నడిచి 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 ఆ శూరసేన దేశములన్నీ కూడా నడిచి వెళ్ళిపోయే వరకు ఒకనొక రోజునికి చివరికి ఆ ద్రౌపది ఉన్నది బాగా డస్సిపోయిందట. డస్సిపోయి దప్పిజనించే వ్రేళ్ళుల పుటంబులు పొక్కదొడంగే గోళ్లలో చిప్పలజొచ్చెన్నెత్తురులు చిత్తము నాకు కడు వశంబుగాదు అప్పురము ఇచ్చటచ్చటను ఆశల వచ్చితి ఎంత దవ్వకో ఇప్పట భంగి ఒక్కడుగు ఏగడు దానికి నోర్వయమెయిన్. స్వామి దప్పి జనించే దాహబాధను భరించలేకుండా ఉన్నాను స్వామి. ఆ ద్రౌపది ధర్మరాజును చూసి చెబుతూ ఉన్నది, స్వామి ఆ దాహబాధ ఉన్నదే, భరించలేకుండా ఉన్నాను. వ్రేళ్ళుల పుటంబులు పొక్కదొడంగే ఆ వ్రేళ్ళు కాలి వ్రేళ్ళ యొక్క కింద మొత్తం అంతా పొక్కిపోయిందట, ఎండకు మొత్తం అన్ని బొబ్బలెక్కినాయి. ఆ బొబ్బలెక్కి మొత్తం వేళ్ళన్నీ కూడా కింద పెట్టడానికి సాధ్యం కాకుండా ఉన్నాయి. గోళ్లలో చిప్పిల్లజొచ్చే నెత్తురులు ఆ కాలి గురళ్ళ వెంట రక్తం స్రవిస్తూ ఉన్నది. చిత్తము నాకు కడున్ వశంబుగాదు మనస్సు మనస్సులో లేదు, నీ మనస్సులో ఏమి ఆలోచన చేస్తూ ఉన్నానో కూడా తెలియనటువంటి స్థితిలో సంచరిస్తూ ఉన్నాను. ఇప్పటి భంగి ఒక్కడుగు ఏగెడు దానికి ఓర్వా. స్వామి ఇక నేను ఒక్కడుగు కూడా వేయలేను. అప్పురము ఇచ్చటచ్చటను ఆశల వచ్చితిమి, మీరు ఇదిగో వచ్చేసాం ఇంకెంత దూరం ఇబ్బే ఇంకా 10 అడుగులు వేస్తే వెళ్ళిపోతాం అని చెప్పుకుంటా వచ్చారు మీరు ఇంతసేపు కూడా. ఇదిగో విరటుని యొక్క పురం ఇక్కడ అక్కడ అని నన్ను మభ్యపెడుతూ వచ్చారు కనుక ఇక ఇప్పుడు నేను ఒక అడుగు కూడా ముందుకు వేయటానికి నాకు శక్తి లేదు సుమా. ధర్మరాజు చూచి అఖండమైన దయ కలిగింది, దుఃఖం వచ్చింది. అరే భగవంతుడా, ఈ విధమైనటువంటి వేదన కలిగజేశావా ఒక పరమ పతివ్రత యజ్ఞకుండంలో పుట్టినటువంటి యాజ్ఞసేనికి, ఏమిటి కష్టాలు ఇవి, ఇవన్నీ కూడా నా వల్లనే కదా అని ఎక్కడ లేని దుఃఖాన్ని పొందాడట ధర్మరాజు. పొంది నకులుణ్ణి చూచి న్యాయంగా ఏ భీముణ్ణో రే భీముడా ద్రౌపదిని ఎత్తుకుని రమ్మని చెప్పాలి. వాడు ఒక్కోసారి ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. మరి జోదం ఆడేటప్పుడు ఏవురకు భార్య అయిన ఈమెను పణంబు పెట్టిన భవత్ బాహుదాహంబు సేయవలయు, ఐదుగురికి భార్య అయినటువంటి ఈమెను నువ్వు జోదంలో ఎట్టబెట్టాను, ముందు నీ చేతులు కాల్చిపారేస్తా నేను, ఎవడన్నా పెట్ట. ధర్మరాజు ఆ అర్జునుడు లేచి అనేక విధాలుగా అనునయిస్తే అప్పుడు కానీ ఆ భీముడనే మదగజం మామూలు స్థితికి రాలేదట. వాడు ఎప్పుడు ఏ విధంగా మదమెక్కి సంచరిస్తాడో తెలియదు. ఆ కారణం చేత పాపం సహదేవుడు మరీ చిన్నవాడు, చెవటం ఇష్టం లేదు. అందువల్ల ఆ నకులుణ్ణి చూచి నకులుడా పాపం ఈ సాయంకాలం లోపలే మనం విరాట నగరానికి చేరాలనేటటువంటి తొందరతో ఎంతో వేగంగా నడిచి వచ్చాం. ఎప్పుడూ ఎండకన్నెరుగినటువంటి ఆ సూర్యం పశ్చ మన వెనక ఆమె కూడా వేగంగా అడుగులేసుకుంటూ వచ్చింది. పాపం అలసిపోయింది. నీవు ఈమెను భుజాల మీద తీసుకొని రావలసింది అని ఇమ్మదిరాక్షిడస్సే మనకి నడుమన్ విడియంగా వండు చోటి మునుగాదు నిక్కమునకే మునుడస్సితిమి అట్లుగాన నీ వెమ్మయినైన దీని పరియించి పురంబు సమీప భూమికి తెమ్ము అని చెప్ప ఆతడును తెచ్చే ప్రియంబున పుష్పకోమలిన్. నకులుడా నీవు తీసుకొని రావలసింది ఏనంటే, నకులుడే నడవలేకుండా ఉన్నాడు, ఎత్తుకున్నాడు భుజాన, కానీ కొద్ది దూరం నడిచి అన్నయ్య నేను నడవలేను అన్నాడు. అప్పుడు చూచి అర్జునుణ్ణి చూచి ఆ ధర్మరాజు అన్నాడు ఇమ్మదిరాక్షిడస్సే అర్జున, ఈ ద్రౌపది ఉన్నదే మదిరాక్షి, చూడగానే ఆమె చూపుల చేత మొత్తెక్కించేటటువంటి తత్వం కలిగినటువంటి నేత్రములట మదిరాక్షి అని అంటే ఆమె చూపుల చేతనే అవతల వాడిని
బాగా మత్తెక్కించేట అటువంటి చూపులు కలిగినటువంటి ఈమె డస్సే ఎంతో అలిసిపోయింది. మనకి నడుమన్ను విడియంగా వండు చోటిమ్మును కాదు పోని ఈ బాధపడుతూ ఉన్నది. ఈ రోజుకి ఇక్కడ ఆగిపోదామంటే మనం ఇక్కడ నివసించడానికి వీలుగానటువంటి చోటిది, మనం ఇక్కడ ఉండకూడదు. రాత్రి ఏమైనా ఇవాళ సాయంకాలంలో పొద్దుకూకే వరకు చేరవలసిందే తప్ప ఇక్కడ ఉండకూడదు మనం. నిక్కమునకేము నుడసితి, నిజం చెప్పాలంటే నాకు నడిచే ఊపిక లేదు, నాకు కూడా శరీరం అంతా కూడా బాధగా ఉన్నది. అట్లుగా నీవేమైనది నిపరియుంపుము అర్జున, ఏమైనా సరే నీకు తప్పదు, నీవు ఈమెను భరించి పురంబు సమీప భూమి కిందెమ్ము విరాట నగర సమీపం వరకు తీసుకొని రావలసింది అని చెప్పే అతడును తెచ్చే ప్రియంబున పుష్పకోమలి. అర్జునుడు ఆవిని భుజాన్ని ఎక్కించుకుంటే ఒక పూలదండ మెళ్ళ వేసుకున్నట్టుందట వాడికి. ఆ విధంగా ఆ పూలదండ మాదిరిగా ఉన్నటువంటి ఆ కోమలి అయినటువంటి ద్రౌపదిని అర్జునుడు భుజముల మీద ఎక్కించుకొని, అదిగో విరాట పురం కనిపిస్తూ ఉన్నది, విరాట నగరం అనేటటువంటి సమీపం వరకు వచ్చే వరకు తీసుకొని వచ్చి అక్కడ తాం ఆదాయ అర్జున స్థూర్ణం ద్రౌపదీం గజరాడివా సంప్రాప్య నగరాభ్యాసం అవతారయద్ అర్జున. ఎట్లా, ఒక పూల గుత్తిని కదా గంత గజేంద్రం ఏ విధంగా అయితే తొండముతో తీసుకొని లెక్క లేకుండా ముందుకు నడిచిపోవును, ఆ విధంగా పూల గుచ్చాన్ని తాను పట్టుకున్నట్లుగా అర్జునుడు ఆమెను తీసుకొని వచ్చి, అదిగో విరాటుని యొక్క పట్టణం అన్న చోట అక్కడ భుజముల మీద నుంచి ఆమెను దించాడట. ఆ దించిన తరువాత ధర్మరాజు చూచాడు. చూచి, అర్జున మన శస్త్రాస్త్రంబులు తక్కిన ఎవి ఒక భంగి వీటికి నిగాండివ ముంగొని పోయితిమేని సుయోధనునకు అగపాటు నిశ్చితం భూహిం పంగన్న. అర్జున, మిగిలినటువంటి ఆయుధములన్నీ కూడా ఒక ఎత్తు, నీ చేతిలో ఉన్నటువంటి గాండీవం ఉన్నదే అది తాడి చెట్టంత ఉన్నది. ఈ తాటి చెట్టంతో ఉన్నటువంటి ఈ గాండివాన్ని ఎవరు చూచినప్పటికీ దీన్ని ధరించిన ఇతడు అర్జునుడు అని భావించటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మనం ఈ గాండివంతో విరాట నగరానికి వెళ్ళటం అంటే మేం పాండవులమని చెప్పుకోవటమేనయ్యా, అంతకంటే వేరు కాదు. కేవలం దుర్యోధనాదులకు కంట్లో పడ్డట్టే. ఈయం అంటే అర్జునుడు చాలా దుఃఖపడ్డాడు. అన్నా, దీనితోనే కదా కాలకి నివాస కాలకేయాది రాక్షసులందరినీ జయించాను, రాత్రివేళ అంగార పన్నుణ్ణి జయించాను నేను, మరి ఇంత అని అనేక రకాలుగా బాధపడితే ఆయన కూడా బాధపడ్డాడు. బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ భీముడు ధరించినటువంటి గద ఉన్నదే 1000 పుట్ల గద, ఇనప గద యుతం అంటది, 1000 పుట్లు అంటే పుట్టి అంటే 10 మణుగులైతే ఒక పుట్టి, అట్లాంటిది 1000 పుట్లు ఆయన గదాయుధం. అది కనుక తీసుకేస్తే అటువంటి గదాయుధం వాడిది, అది పెట్టాలి ఇప్పుడు ఇక్కడ, అది తీసుకుపోతే ఇంకేమీ లేదు. కనుక అవన్నీ ఎక్కడ పెడదామా అని ఆలోచిస్తూ ఉంటే ఇయం కూటే మనుష్యేంద్ర గహనా మహతీ సమీహి భీమశాఖ దురారోహ శ్మశానస్య సమీపత ఇయం కూటే. అన్నా, ఆ దెబ్బ మీద చూడవయ్యా, మనుష్యంద్రా ఓ మానవులకు ప్రభువు అయినటువంటి ఓ ధర్మరాజా, ఇది మే గహనా మహతీ సమీహి మానవులు సమీపించడానికి వీలుగానటువంటి గొప్పది అయినటువంటి ఆ సమీ వృక్షం ఉన్నదే జమ్మి చెట్టు, అదిగో చూడు భీమశాఖ, ఎంతంత శాఖలు కొమ్మలు, అది తిక్కన సోమయాజి గారు అన్నాడు, బారలతో దిక్కులను కొలుస్తూ ఉన్నాయా అనేట్లుగా దిగంతములకు పెరిగినయట. ఏవి దాని యొక్క శాఖలు, ఊర్ధములుగా వెళ్ళినటువంటి శాఖలున్నాయే, మేఘాల్లో చొచ్చుకొని పోయి ఆకాశంతో పందెమేస్తూ ఉన్నాయట. ఆ విధంగా పెరిగిపోయి జంతువులు ఏవి కూడా లోపలికి ప్రవేశించడానికి వీలు లేకుండా ఉన్నటువంటిది ఆ జమ్మి చెట్టు అంత పెరిగి ఉన్నది. భీమశాఖ భయంకరమైనటువంటి కొమ్మలు కలిగినటువంటిదై దురారోహ, ఎవ్వరూ పైకెక్కలేరు, ఎక్కడానికి సాధ్యం కానటువంటిది. శ్మశానస్య సమీపత, పైగా ప్రక్కనే శ్మశానం, ఆ శ్మశానానికి ప్రక్కనే ఉన్నది. నచాపి విద్యతే కశ్చిత్ మనుష్య ఇది మే మతి అన్నా, ఇక్కడికి ఎవరు మనుష్యులు వస్తారని నేను భావించటం లేదు. యోస్మాన్ వివిధో ద్రష్ట భవేష్ణి పాండవ, ఎందుకనంటే దూరంగా క్రూర మృగాలు నీ కూడా సంచరిస్తూ ఉన్నాయి, కనుక ఎవ్వరూ ఇక్కడ మన చూడటం లేదు, చూసే అవకాశం కూడా లేదు. అందువల్ల మనకున్నటువంటి ఈ ఆయుధములన్నింటినీ కూడా ఈ శమీ వృక్షం మీద భద్రపరిచి వెళ్ళినట్లయితే అన్ని విధాల మనకు క్షేమంకరంగా ఉండును అని ఆ ధర్మరాజుతో అర్జునుడు చెప్పే వరకు చూచి ఆ అర్జునుడు పాండవులు అనేక విధాలుగా బాధపడి అజ్ఞాతవాస లక్షణానికి కూడా బాధపడలేదట. ఇంతకాలం నుంచి తాము ధరించినటువంటి ఆయుధాలను ఒక చెట్టు మీద పెట్టవలను అనే వరకు ఎక్కడ లేని బాధ కలిగి ఆ ధర్మరాజు యొక్క అనుజ్ఞతో మొత్తం అందరూ కూడా తమ తమ ధనుస్సుల యొక్క ఎక్కుబెట్టినటువంటి తాళ్ళన్నీ కూడా ఓడదీశారు. ఓడబెట్టేసిన తర్వాత మనకు మూల భారతం గనక చదివినట్లయితే ఆ ధర్మరాజు నాడే నకులుణ్ణి పిలిచి, నకులుడా ఎక్కో అని ఆ చెట్టు మీదకెక్కించి ఈ ఆయుధములన్నిటినీ కూడా కట్టగట్టించి ఆ పైని వేలాడగట్టినట్లుగా మనకు సంస్కృత భారతంలో ఉన్నాయి. కానీ తెలుగు భారతంలో ధర్మరాజు స్వయంగా పైకెక్కాడు. ధర్మరాజే తిక్కన సోమయాజీ, ధర్మరాజు పైకెక్కి ఎలా ఉన్నాయట ఈ అస్త్రములన్నీ కూడా నాలుకలు క్రోలుతో ఉన్నటువంటి భయంకర సర్పముల మాదిరిగా ఉన్నాయట. ఈ నాలుకలు క్రోలుతో ఉన్నటువంటి భయంకరమైనటువంటి సర్పాలన్నిటినీ ఆ నరేంద్రుడు నాడే, అంటే పాము విషవైద్యుడు, వాడు ఏ విధంగా అయితే బుట్టల్లో బంధిస్తాడో అలా బంధించారట. వీటినన్నింటినీ బంధించి ధర్మదేవత దత్త వరుణ్ణైనందువలన శంఖ విడిచి ధర్మరాజు, ఆ యమధర్మరాజు ఈ అజ్ఞాతవాస సమయంలో మీకు ఏ విధమైనటువంటి లోపము కలగకుండా ఉండును అని చెప్పినటువంటి కారణం చేత ఆయనకి ఆ సందేహం ఉన్నదే. ఆ సందేహాన్నంతా ఒడిచిపెట్టి ఆ ప్రక్కని చచ్చి పడిపోయి ఉన్నదట ఒక పశువు. రే సహదేవుడా, వెళ్ళి ఆ జంతువు యొక్క చర్మాన్ని చీల్చి తీసుకొని రావలసింది అని అన్నాడు. అంటే వెళ్ళి వాడు దాన్ని చక్కగా చర్మం ఎక్కడా కూడా పోకుండా చిల్లులు పడకుండా మొత్తం అంతా తీసుకొని ఆ చర్మం తీసిన తరువాత ఆ చర్మం అంతా కూడా దాని చుట్టూ వేసి బిగించారట. బిగించి మూలంలో అయితే నకులుడు ఏ మూల నుంచి వాన జల్లు పడినప్పటికీ ఆయుధాల మీద పడకుండా ఉండేటటువంటి ప్రదేశాన్ని చూచి అక్కడ గట్టాడు నకులుడు అని మూలంలో చెబితే, ఇక్కడ ధర్మరాజు ఆ సహదేవుని చేత ఆ పశువు యొక్క చర్మాన్ని చిల్పించి ఆ చర్మాన్ని దాని మీద గట్టాడట. కట్టి బ్రహ్మ విష్ణు మహేశ దిక్పాల చంద్ర సూర్యవన దేవత పితృస్థుతుల నర్చి దివియు భువియును చూచి ప్రార్థించి ఒక్క విపుల శాఖ ఆయుధములు వేలగట్టి. ముందు బ్రహ్మదేవునికి నమస్కారం చేశాడట. విష్ణు ఆ విష్ణుదేవునికి మహేశ ఆ శంకరుడు నాడే ఆ శంకరునికి దిక్పాలురు అష్ట దిక్పాలురకు చంద్ర సూర్య వనదేవత సూర్య చంద్రులిద్దరికీ కూడా నమస్కరించి వనదేవతకు తల్లి ఈ సంవత్సర కాలం మేము అజ్ఞాతవాసం చేయాలి, ఈ పెట్టి వెళ్ళినటువంటి ఈ ఆయుధములు ఎవరైనా ఇతరులు చూచినట్లయితే భయంకరమైనటువంటి సర్పములుగా, భయంకరమైనటువంటి పిశాచములుగా కనిపించాలి తప్ప ఆయుధంగా కనపడకూడదు అని నమస్కారం చేసి దివియు భువియును చూచి, ఆకాశానికి చూచి, ఆకాశానికి నమస్కారం చేశాడట, భువికి నమస్కారం చేసి ప్రార్థించి యొక్క విపుల శాఖ, వాళ్ళందరినీ ప్రార్థించిన తరువాత ఒక పెద్దది అయినటువంటి శాఖకు ఆయుధములు వేలగట్టి ఆయుధాలన్నింటినీ కూడా దానికి కట్టేసి అప్పుడు అస్త్రశస్త్రములకు నమస్కారం చేశాడట. ఓ అస్త్రశస్త్రములారా, మీరు ఎవ్వరికీ కూడా గోచరించకుండా ఉండవలసినది అని ఆ సమీపంలో ఒక శవం పడి ఉన్నది, ఒక వృద్ధ శవం. అది ఉంచ వృత్తి చేత, అడుక్కునేటటువంటి వృత్తి చేత తిరిగి తిరిగి ఆ మరణించినటువంటి ఒక స్త్రీ శవం కనిపిస్తే, నకులుడా ఆ శవాన్ని తీసుకురావయ్యా, తీసుకుని వచ్చిన తరువాత ఆ అస్త్రముల యొక్క మోపు ఉన్నదే, ఆ మోపు మీద ఈ శవాన్ని బిగించి కట్టాడట ధర్మరాజు. కట్టి నమస్కారం చేసి అప్పుడు భీముడు తాత్తరాష్ట్ర కుల భీషణ రోషుడు చిత్తమిప్పుడెట్లై మదమిత్తునో ఆతని ఆగ్రహ వృత్తికి లోనుగాక ఎట్లే ఏరేమైనైన వంచన వహించి తొలంగుట మత్సమీహితం ఏమరకుండగా వలయు ఈ విషమాబ్దములోన వానికి. ఓ ఆయుధములారా, భీముడు తార్తరాష్ట్ర కుల భీషణ రోషుడు, ధృతరాష్ట్రుని యొక్క కొడుకులు అని అంటే భీముడికి ఎంత కోపమో చెప్పటానికి లేదు. న్యాయంగా కూడా మనం భారతాన్ని కనుక చూసినట్లయితే కౌరవులు చేసినటువంటి దుర్నయములన్నీ కూడా భీముని మీదే చేశారు. విషాన్నం పెట్టారు, గంగమడుగులో తోయించారు, అనేక విధాలుగా భీముణ్ణి చంపటానికే ప్రయత్నం చేశారు. కనుక భీమునికి అందుకే భారత యుద్ధంలో వీటితో చెప్పాడు, రే సారథి, కుడి చేతి వైపుకి వెళ్తే సంసప్తకులు ఉన్నారు, ఎడమ చేతి వైపు గనక వెళ్ళేటట్లయితే ఆ మొత్తం అంతా కూడా మాద్రి శల్యరాజు యొక్క సైన్యములు ఉన్నాయి, మనం ఎదురుగా కనుక వెళ్ళేటట్లయితే కురురాజు యొక్క సైన్యములు ఉన్నాయి, ఈ ప్రక్కని చేదిరాజు సైన్యములు ఉన్నాయి, ఈ నాలుగు సైన్యాలు నా చేతి కండేటట్లుగా పోనీ అన్నాడు. మొత్తం నా చేతి కందాలి, నువ్వు రథం ఎట్లా తోలుతావో నాకు తెలియదు అని. ఎక్కడైనా సరే కౌరవుల గుడారం కనపడింది, అక్కడ తోలు ముందు కౌరవుల యొక్క గుడారం కనపడితే చాలు, మిగిలిన వాళ్ళు ఎంతమంది యుద్ధం చేస్తూ ఉన్నా. ఆ విధంగా 85 మందిని ఒక్కడే సంహరించాడు భీముడు, ఒక్కడే. ఎంతమంది ఉన్నప్పటికీ యుద్ధమంతా ఆపి ఆ ధృతరాష్ట్రుని యొక్క కొడుకులైన చోలుపోయి పైనబడటం ఆయన చంపేయటం. ఈ విధంగా ఆఖరికి ఆ భారత యుద్ధమంతా అయిపోయిన తరువాత ఆ ధృతరాష్ట్రుడు గాంధారి కూర్చునుంటే వచ్చేవాడట, ప్రక్కన సహదేవుడిని పెట్టుకునేవాడు. ఒరేయ్ సహదేవుడా, నా చేతులకి అత్తరులు పూచి, పూలదండలు జుట్టి, మధుర పదార్థములు ఎన్ని పెట్టినప్పటికీ నా రుణం తీరదురా, ఆ రుణం తీర్చుకోలేను నేను. ఎందుకని అన్నయ్యా, ముందే ఇదంతా ముందే అరుకులు వచ్చేవాళ్ళు. ఎందుకని అన్నయ్య, ఎందుకేమిట్రా, ఈ గుడ్డాడు కొడుకుల్ని 85 మందిని చంపినాయి ఈ చేతులే, 85 మందిని చంపినాయి. ఆహా సహదేవుడా, ఏం పెడుతున్నారా ఈ ముసలాలకే, ఏదయ్యా తెగబలిసి ఉన్నారేంట్రా, కొడుకులు చచ్చిపోయారని దుఃఖ 100 మంది చేస్తే వాళ్ళకి దిగులు లేదురా, ఎంత ఈ లోపల ధర్మరాజు వస్తుండేవాడు అన్నయ్య, అన్నయ్య పెద్దలు వస్తాడు ప్రఖ్యం. అయితే ధృతరాష్ట్రుడు కూడా అనట, ఇక ఇప్పుడు కూడా మనం అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టడం ఎందుకు అని ఆ విషయాన్ని ఎప్పుడు చెప్పలా పాపం, అందుకని చెప్పకుండా దాచేవాడు అని. అందుకని భీముడు ఎక్కడైనా సరే కౌరవులు అనే మాట వచ్చింది అని అంటే ఇక వాడికి శరీరం అనేటువంటిది తెలియదు. కనుక భీముడు ధృతరాష్ట్రకుల భీషణ రోషుడు, కౌరవులు అనంటే భయంకరమైనటువంటి రోషంతో ముందుకు దూగుతాడు వాడు. చిత్తమెప్పుడెట్లయి మదమెక్కునో, వాడి మనస్సులో ఎప్పుడు క్రోధ బీజములు మొక్కలవుతాయో తెలియదు, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. పైకి లేచాడు అనంటే ఆపటానికి సాధ్యం కాదు వాణ్ణి. ఆతని ఆగ్రహ వృత్తికి లోనుగాక, న్యాయంగా తెలియకుండా అక్కడ పెట్టారు గనక సరిపోయింది, కానీ కీచకుణ్ణి చంపే రోజున గద కూడా తీసుకొచ్చి ఉండేవాడు, పోయి తీసుకొచ్చి మొత్తం అంతటిని చంపి ఉండేవాడు. కనుక అతడి కోపం వచ్చినప్పుడు మీరు అతనికి మాత్రం పొరపాటున కూడా కనిపించకూడదు. మీరేమైన వంచన వహించి, ఓ శస్త్రాస్త్రములారా, మీరు ఏ విధంగా అతన్ని వంచన చేసినా వంచన చెయ్యండి, తొలంగుడు వాడి చేతికి రాకుండా దూరంగా తప్పుకోండి. మత్ సమీహితంబు, అది మీరు నాకు చేసేటటువంటి మెద్ద మేలు. ఏమరుకుండగా వలయు, నేను చెప్పిన మాట మీరు మరిచిపోవద్దు. ఈ విషమాబ్దములోన వారికి ఇదే మాకు చివరి భయంకరమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలో మాత్రం మీరు పొరపాటున కూడా అతనికి కనిపించవద్దు అని నమస్కారం చేశాడట. చేసి దూరంగా ఉన్నాడు భీముడు, పరిగెత్తుకుంటా వచ్చాడు. వచ్చి కళ్ళనీరు పెట్టుకుని భీముడిని కౌగిలించుకున్నాడు. నాయన, విధి చేష్టలు మనం ఏం చెప్పగలం? విధి ఎప్పుడు ఎవరిని ఏ విధంగా చేస్తాడో, నీ వంటి మహాయోధుణ్ణి రౌద్రము చేత అనంత ప్రపంచాన్ని జయించగలిగినటువంటి నీకే ఇటువంటి స్థితి కలిగిందా అని కౌగిలించుకొని అతన్ని ముందు భీముణ్ణి ఓరడించి మరి ఇక్కడ ఆయుధాలన్నీ పెట్టారు. దూరంగా గొడ్లను కాచుకునేటటువంటి వాళ్ళంతా ఉన్నారట. ఆబద్ధం శవమత్రేత గంధమాఘ్రాయ పూతికంగా, ఆ కట్టినటువంటి శవం పచ్చి తోలు ఇవి చాలా దుర్గంధం వస్తూ ఉన్నాయట. వస్తూ ఉంటే పిలిచాడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పశువుల కాపరులందరినీ పిలిచి, ఏమయ్యా అశీతి శతవర్షేషు, మా తల్లి గారికి 180 సంవత్సరం. అశీతి వర్షము, అశీతి అంటే 80, శత అంటే 100, 80తో కూడినటువంటి 100 సంవత్సరాలు, 180 సంవత్సరాలు మా తల్లి గారికి. మాతానహ ఇతివాదినహ, ఆమె మాకిక్కడికి వచ్చేటప్పటికి ఆమె మరణించింది. మా వంశానుగతమైనటువంటి ఆచారం ఏమిటి అనంటే, మా పెద్దలంతా కూడా ఎక్కడ మరణిస్తే ఆ శవాన్ని అక్కడ వృక్షానికి సంవత్సరం పాటు రేలగట్టి ఆ తర్వాత తీసుకొని వెళ్ళి దహనం చేయటం అనేటటువంటిది మా వంశంలో మొదటి నుంచి వచ్చినటువంటి ఆచారం. ఆ కారణం చేత మేము కూడా మా పూర్వుల యొక్క ఆచారాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత 180 సంవత్సరాల వయస్సు కలిగ మా తల్లి మరణించింది కనుక ఆ మొదలి ఆచారం ప్రకారం మేము ఈ విధంగా పెట్టాం. మీరు పొరపాటున వచ్చి అందులో ఏదో ఉన్నది అని పొరపాటును గనక చూడటానికి ప్రయత్నం చేసినట్లయితే దానివల్ల మీకు మహాపదలు కలుగుతాయి సుమా. కాబట్టి ఈ సందుకు వస్తే చాలా మీరు ప్రమాదం అని హెచ్చరించి, ఇది శతవృద్ధ అయితే ఖచ్చితంగా సంస్కృతంలో మా తల్లిగారు 180 సంవత్సరాలు అని చెబితే తిక్కన గారు అనువాదం చేసేటప్పుడు మాత్రం ఇది శతవృద్ధ. తిక్కన సోమయ్య చేసిన గొప్పతనం ఏమిటి అంటే తెలుగులో మొలిచినట్లుగా భారతం చెప్పాడు తప్ప భారతాన్ని అనువాదం చేసినట్లుగా చెప్పలేదు. ఈనాడు ధర్మరాజు తెలుగువాడు కాదు అన్నా, కృష్ణుడు తెలుగువాడు కాదన్నా, అర్జునుడు తెలుగువాడు కాదన్నా తెలుగు వాళ్ళకి అఖండమైనటువంటి కోపం వస్తుంది. ఎందుకని అనంటే వీళ్ళందరికీ కూడా తెలుగుదనాన్ని, తెలుగు రూపాన్ని, తెలుగు గుణాల్ని మొత్తం అనుసంధించి అనువాదం చేశాడు ఎవరు, నన్నయ్య భట్టారకుడు అలాగే చేశాడు. ఇది శతవృద్ధ, ఈమె శతవృత్తురాలు. మా జననీ, మా ఐదురికి ఐదుగురికి కూడా ఈమె తల్లి. ఇప్పుడు మృత్యువు బందే, ఇప్పుడే ఇక్కడే మరణించింది. సేయుదు ముకుల ప్రయుక్త మగుచున్న సనాతన ధర్మము. ఏమయ్యా, తల్లిగారు మరణిస్తే మీ ఆచార ప్రకారం దహనం చేయటము ఖననం చేయటమో చేయాలి. ఇదేమిటి అనంటే, సనాతన ధర్మము ప్రయుక్త మగుచున్నది. మాకు ఈ ఆచారం ఎప్పటి నుంచో ఎంతో కాలం నుంచి వస్తూ ఉన్నటువంటి ఆచారం ఇది. ఇత్తరంగ దహన కర్మ మొల్లము, చచ్చిపోగాని వెంటనే దహనం చేయటం అనేటటువంటిది మా ఆచారంలో లేదు, ఇది మా ఆచారం కాదు. అదిగా మును నిశ్చయించి, అందువల్ల అదే మేము ధర్మంగా నిశ్చయించుకొని మా మొదలిటి వారు నర్చు విధమున్నా, మా ముందున్నటువంటి మా పెద్దవాళ్ళంతా కూడా ఏ మార్గంలో ప్రవర్తించారో ఆ విధంగానే మేము ఇక్కడ ఈ విధంగా చేస్తూ ఉన్నాం అని చెప్పి, వాళ్ళంతా కూడా అయ్యా ఈ సందుకు రావద్దురా ఎవరు కూడా అని చెప్పి భయపడి అక్కడ ఉన్నటువంటి పశుల కాపరులంతా కూడా పారిపోయారు. పొలాలకు పనుల మీద వెళ్లే వాళ్ళంతా వెళ్ళిపోతూ ఉన్నారు. మొత్తం అంతా కూడా కోలాహలంగా ఉన్నది. ఆ సమయంలో ఆ ధర్మరాజు, రే అక్కడికి వెళ్ళిన తరువాత మరి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి నామములు ఉండాలి మనలో మనం పిలుచుకోవటానికి. మరి ఈ నామములు ఏమిటి అనంటే, నేను జయంతుడు, నేను జయుడు, భీముడు జయంతుడు, అర్జునుడు విజయుడు, నకులుడు బృహత్సేనుడు, సహదేవుడు బృహద్బలుడు. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ మారు పేర్లతోనే మనమందరమీ కూడా కలిసి ఎక్కడైనా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవలసి వచ్చినప్పుడు ఈ పేర్లే ఉపయోగించుకుందాము అనేటటువంటి గుర్తులు పెట్టుకొని, ఇక ధర్మరాజు మీరంతా ఇక్కడే ఉండవలసింది అని చెప్పి బయలుదేరి ఆ వెరటుని యొక్క సమీపానికి బయలుదేరాడు. బయలుదేరితే ఆ వచ్చేటప్పుడు ఆ రోజున ఎందుకో ఆయన బయట కూర్చుని ఉండి దూరము నుండి ధర్మరాజు యొక్క ఆకార విశేషాలను చూచి ఆ చుట్టూ ఉన్నటువంటి వారి తందరితో చెప్పాడట, ఈ వస్తువు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడే, అతని యొక్క తేజో విశేష విధముల చేత ఈ దేశాన్నంతే కూడా పరిపాలించడానికి తగినట్లుగా గోచరిస్తూ ఉన్నాడు, కనుక అటువంటి వ్యక్తికి నా రాజ్యమంతా ఇచ్చి నేను ఆయన్ని సేవించినప్పటికీ తగును కదా అని అనుకుంటూ ఉండగా ఈ ధర్మరాజు ఉన్నాడే, ఆ ధర్మరాజు వచ్చి ఆయనకి జోహారు చేస్తూ ఉన్నాడు. అయ్యా ఇక రేపు పాండవులు అక్కడ చేరడం దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఎక్కువగా కథాభాగంలోకే వెళదాం. మరి ఇంతవరకు అనేకములైనటువంటివి విశేషార్థాలు భారతంలో ఉన్నటువంటి ఇంకా చాలా రహస్యాలు కూడా ఉన్నాయి. మరి మనకున్నటువంటి సమయాన్ని బట్టి నేను చెబుతూ ముందుకు వెళదాం. అయితే మూలంలో నుంచి ధర్మ విషయాలలో నిజంగా సంస్కృతంలో చూపించినటువంటి అఖండమైనటువంటి ధర్మములన్నీ కూడా తెలుగులోకి రాలేదు. ఆ గురు శిష్య సంప్రదాయం శేషోపాధ్యాయిక అది రేపు మొదలుపెట్టి దీంతో పాటు మనవి చేస్తాను అనేటటువంటి అయితే ఇక్కడ నాకు కూడా వచ్చిన అనుమానం ఇదే కానీ ఏ వ్యాఖ్య నిజంగా నాకు కూడా ఇక్కడ అనుమానం వచ్చింది. ఎందుకనంటే మరి ఇక్కడ ధర్మరాజు అబద్ధం ఆడాడు కదా, మరి పిలిచి వీళ్ళందరినీ కూడా చెప్పాడు మా తల్లిగారు కదా ఏమే అని ఎక్కడ ఆ వ్యాఖ్యాతలు ఈ విషయంలో మాత్రం. అయితే ఒకటండి, నేను ఒక్క విషయం చెప్తాను. అబద్ధం అనేటటువంటి దానికి మాత్రం ఒక నిర్వచనం చెప్పారు. ఏమిటి అనంటే, ఇతరులకు ఎటువంటి అపకారం చెయ్యనటువంటిది, తనకు ఉపకారం చేసేటటువంటి ఒక మాట ఏదైనప్పటికీ అబద్ధమైనటువంటిది కాదు అనేది ధర్మశాస్త్రం చెప్పింది. అప్పుడు నేను చెప్పినప్పుడు ఇతరులకు దానివల్ల ఏ కీడు జరగకూడదు, నాకు ఉపయోగం కలగాలి, ఎవరికి అప్పుడు దాన్ని అబద్ధము అనరు అన్నారు ఆయన. కనుక ఇప్పుడు ఈ ధర్మరాజు చెప్పిన దాన్ని బట్టి ఎవరికీ ఏ ప్రమాదం లేదు, కానీ జరగకపోతే ధర్మరాజుకు ప్రమాదం ఉన్నది. ఆ కారణం చేత ఇది ఆ వ్యాఖ్యానాన్ని బట్టి అబద్ధము అనే దానికి ఇచ్చినటువంటి వ్యాఖ్యానాన్ని బట్టి మనం ఈ అర్థమే చెప్పుకుంటే సరిపోతుంది. అంతే, ఎందుకనంటే ఇక్కడ ధర్మరాజు చెప్పిన దాంట్లో విన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రమాదము లేదు. ధర్మరాజు చెప్పినది ఆ మాట చెప్పకపోతే ఆయనకు ప్రమాదం ఉన్నది. అందువల్ల ఇది అబద్ధం కింద భావించడానికి లేదు. అందువల్ల ఇది సత్యమో కాదు అసత్యమో కాదు, ఉన్నదాన్ని మనం తనకు అనుకూలంగా. ఎందుకనంటే ధర్మ సూక్ష్మములు అని ఉన్నాయండి, తమరికి తెలియనటువంటివి కావు. ఓ చిన్న కథ చెప్తాడుగా, నలుగురు కలిసి ఒక దొంగతనం చేశారు. ఆ నలుగురు కలిసి ఒక పెదరాశి వద్దమ్మకి రత్నం ఇచ్చారు. మేము నలుగురు వచ్చి అడిగినప్పుడే నువ్వు ఇవ్వమ్మా, ఏ ఒక్కరు రాకపోయినా ఇవ్వద్దు అన్నారు వాళ్ళు. సరే అన్నది. ఒకనాడు ఈ రాజుగారి రత్నం పోగొట్టుకున్న సంగతి కూడా ఎవరికి తెలియదు, అంత మర్చిపోయారు. ఒరే రత్నం ఎత్తుకెళ్ళి అమ్ముకోవచ్చు, మనకి ఏ భయం లేదనుకున్నారు. ముగ్గురు పడుకుని నలుగో వాడిని అక్కడ పంపించారు. అవ్వా రత్నం ఎత్తు రమ్మంటున్నారు మా వాళ్ళు. బయటకు వచ్చాయా, ఏమిటి మాట్లాడుగుతున్నాడు, ఇవి ఎక్కడే ఉన్నాం కావా, మేము వచ్చినట్టేగా ఎక్కడున్నాం ఇచ్చేయన్నారు. ఇచ్చాడు అంతలో అతను బయట కూడా పక్కన చెల్లిపోయాడు. ఈ ముగ్గురు వచ్చి ఏది రత్నమియ్య, అయ్యా మీరు అడిగాను కదా, మేము రాలేదు అక్కడికి, మేము వచ్చినప్పుడుగా ఇవ్వమన్నావు నిన్ను, నువ్వు ఎందుకు రాలా, వెళ్ళి రాజుగారికి చెప్పాను. రాజుగారు కూర్చున్నాడు ధర్మాసనంలో కూర్చున్నాడు. అంతా విచారించాడు. అవ్వా ఏం చెప్పారు, మేము నలుగురు వచ్చినప్పుడే ఇయ్యన్నారు. మరి నలుగురు వచ్చారా అప్పుడు, రాలేదు. మరి ఎందుకు ఇచ్చా, అయ్యా మేము ఎక్కడే పడుకున్నాం ఇచ్చేయమని అన్నారుగా వాళ్ళు, అన్నారు కానీ వాళ్ళు రాలేదుగా. వాళ్ళు చెప్పింది ఏమండి, మేము నలుగురు వచ్చినప్పుడు అన్నారు, కాబట్టి నువ్వు తప్పకుండా ఇవ్వవలసిందే, రత్నం ఇవ్వవలసిందే. ఎక్కడ రాజుగారు ఏమైనా సరే నువ్వు రత్నం ఇవ్వవలసిందే అన్నాడు. అంతా ఇది ఆహాహా ఇది ధర్మం, రాజుగారు ధర్మాత్తునే అంతా ప్రశంసించారు. ఒక కుర్రవాడు ఉన్నాడు, వాడు అన్నాడు, ఇట్లాంటి రాజులు ఎందుకయ్యా, ఉంటే లేకపోతే ఊడితే ఏమన్నాడు వాడు. ఎవరో వచ్చి చెప్పారు, పిలవండి రారా, పిలిచారు, వచ్చాడు. ఏమైనా చెప్పిన ధర్మం కాదా, అయ్యా ధర్మం కాదు, నువ్వు చెబుతావా, ఆ చెబుతా, కూర్చో కూర్చున్నాడు. అవా ఏం చెప్పారు, మేము నలుగురు వచ్చినప్పుడే ఇవ్వమన్నారు. ఏమయ్యా అంతేనా, అవా అంతేనా, అంతేనయ్యా అంతే. మరి వాళ్ళు నలుగురు వచ్చారా ఇవ్వమన్నప్పుడు, అయ్యా రాలే అక్కడ పడుకుని ఉన్నారు, మరి ఎందుకు ఇచ్చా నువ్వు, తప్పే కానీ ఇది, కాబట్టి నువ్వు రత్నం ఇవ్వాల్సిందే. అందరూ నవ్వారు, రాజుగారు చెప్పింది ఇదే కాని. అప్పుడు అన్నాడు, ఏమయ్యా మీరేం చెప్పారయ్యా, నలుగురు వచ్చినప్పుడు ఇవ్వాలి, ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు, ముగ్గురు, నాలుగు వాడిని బట్టి పండిస్తాం, ఇది ధర్మ సూక్ష్మం అంటే మిగిలిన వాళ్ళంతా ఏమనుకున్నారు, ఇప్పుడు రాజుగారు చెప్పింది ధర్మం అనుకున్నారు, కానీ ఇది చెప్పిన తర్వాత అసలు ధర్మం ఇది అని అనిపించింది. కాబట్టి ధర్మం ఎప్పుడు కూడా ఎటుంట, కాబట్టి ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు చెప్పినటువంటిది అబద్ధంగా మనం నిర్ణయించడానికి లేదు. పైగా ఇంకొకటి ఏమిటి, పరస్త్రీని తల్లిగా భావించమనేటువంటి ధర్మం మంది, ఆమె నా తల్లి అన్నాడు, అంతకంటే ఇంకో రకంగా అనలేదు, కనుక కూడా ఈ విధంలో కూడా ధర్మరాజు సత్యమే చెప్పాడు, మనం భావించవలసి ఉండును అని మనం అన్వయం చేసుకోవటమే తప్ప ఎవరు కూడా ఇక్కడ మన వ్యాఖ్యాతలయ్యా ఏమీ చెప్పలేదు అనే విషయాన్ని మాత్రం మనవి చేస్తూ, మరి రేపు నుంచి కొంచెం కథాభాగంలో ఎక్కువ వెళుతూ, అయితే మూలాన్ని వదిలిపెట్టను, తెలుగును వదిలిపెట్టకుండా ఎక్కడెక్కడ రహస్యార్థములు కనుక ఉన్నట్లయితే వాటిని తెలియచేస్తూ కొనసాగిస్తాను అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తూ, మరి ఇటువంటి సుందర ప్రదేశంలో జగదాచార్యుల యొక్క మధ్యలో కూర్చొని ఈ ప్రవచనం చేయటానికి ధార్మికమైనటువంటి వైదిక తత్వాన్ని నిలపాలి అనే నిరంతరం పరిశ్రమిస్తూ ఉన్నటువంటి పూజ్యులైనటువంటి హరిప్రసాద్ రావు గారి యొక్క ప్రేరణతో ఇక్కడ ఈ కొద్దిసేపు నేను మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి వీరందరికీ ఓర్పుతో కూర్చున్నటువంటి మాతృమూర్తులకు పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తూ ఇంతటితో విరమిస్తూ ఉన్నాను.